ప్రియమైన ఆత్మబంధువులారా, ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ, నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ఈ రోజున తాడేపల్లిగూడెంలో ఈ సభ ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. సభ కోసం సభ ఏర్పాటు చేయలేదు. వసంత కుమార్ గారని నాకు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేశారు, తాడేపల్లిగూడెం చేశారు, భీమవరం చేశారు. వారి పేరు వసంత కుమార్ గారు, వారి ధర్మపత్ని పేరు కమల కుమారి. ఆయన కుమారుడు, ఆయన కుమారి. ఈ నెల ఏప్రిల్, ఇది ఆగస్టు నెల. ఈ ఆగస్టు నెల 6వ తేదీనే షష్ఠి పూర్తి, ఆయన షష్ఠి పూర్తి. ఇంజనీర్ గారు షష్ఠి పూర్తి సందర్భంలో ఈ సభను ఏర్పాటు చేయాలి. కానీ 6వ తేదీన మేము బెంగళూరులో ఉన్నాం. అంచేతే ఈ సభని బెంగళూరులో వారు షష్ఠి పూర్తి ఇక్కడ చేసుకున్నారు. 6వ తేదీ సభ వారి షష్ఠి పూర్తి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సభ ఇక్కడ ఈ 19వ తేదీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 6వ తేదీని జరగవలసిన సభ వారు చేసుకునే పూజలు అయ్యి 6వ తేదీని చేసుకున్నారు. ఈ ప్రవచనం ఈ సభ మట్టుకి ఈ 19వ తేదీకి మార్చడం జరిగింది. అసలు ఉద్దేశం 6వ తేదీన జరగాలి. తర్వాత వారి అకాడమిక్ లైఫ్ కూడా, వసంత కుమార్ గారు అకాడమిక్ బాగా చదువుకున్నారు, వరంగల్ ఇంజనీరింగ్ చేశారు, చాలా మెరిట్ స్టూడెంట్. ఆయన చదివి ఎంత బాగా చదివారో అంత పెద్ద ఉద్యోగాలు ఆయనకు రాలేదు. ఆయన సూపర్ ఇంజనీర్ చేసి రిటైర్ అవ్వాల్సింది, కానీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేశారు. అక్కడ ఓడిపోవటం, నెగ్గటం, జయము అపజయము మన చేతిలో లేదు, అది ఈశ్వర నిర్ణయం. ఈశ్వరుడు అంటే భగవంతుడు. ఆడేవాళ్ళు మనం, ఆడించేవాడు ఆయన. ఈ ప్రపంచం అనేది ఒక గ్రౌండ్, ఒక ఆటలాడుకునే గ్రౌండ్, ఒక నాటకశాల. ఈ నాటకశాలలో అనేక మంది అనేక పాత్రలు ధరిస్తారు. కొంతమంది రాజు వేషం, కొంతమంది నౌకర్ వేషం, కొంతమంది మంత్రి వేషం, కొంతమందికి సైన్యాధిపతి, అలాగే అనేక పాత్రలు ధరిస్తారు. ఈ పాత్రలన్నీ అబద్ధాలు. నాటకంలో అనేక మంది అనేక పాత్రలు వేస్తారు. ఆ స్టేజ్ మీద ఉన్నాం చేత ఆ పాత్రలు నిజం, బయటకు వచ్చాక ఆ పాత్రలు అవి నిజం కాదు. భార్య భార్య కాదు, భర్త భర్త కాదు, తండ్రి తండ్రి కాదు, కొడుకు కొడుకు కాదు. ఊరికి ఆ సినిమాలో ఉన్నాం చేతి, ఆ బొమ్మ తెర మీద ఉన్నాం చేతి. భగవంతుడు ఏం చేస్తాడంటే, ప్రపంచం అనేది ఒక స్పోర్ట్, ఒక గేమ్. ఇదంతా ఒక విలాసం. మనకి అర్థమైనా అర్థమైపోయినా లేదు. సౌహృదం ఉన్న వాడికి, సద్బుద్ధి ఉన్న వాడికి, పుణ్యబలం ఉన్న వాడికి మటుకి సబ్జెక్ట్ అర్థం అవుతుంది. ఎవరు స్పోర్ట్, ఎవరు గేమ్, ఎవరు ఆ నాటకంలో ఎవరి పాత్ర పోషిస్తారు, ఆ పాత్ర పోషించిన వెంటనే ఆ నాటకంలోకి జీవుణ్ణి ఎవరైతే పంపారో అవి ఇస్తాడు, మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాడు. అది పుట్టడం, ఇది చనిపోవడం. అయితే ఈ ఆట అంత అబద్ధం. ఇదంతా భగవంతుడి యొక్క లీల. చనిపోవటం ఎక్కడం కూడా మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆ దైవ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కానీ కేవలం మన తెలివితేటల మీద ఆధారపడదు. ఓడిపోవటం నెగ్గటం అంటే చదువు అంతే, సంపాదన కూడా అంతే. జయాపజయములు కేవలం నీ తెలివి మీద ఆధారపడవు, ఈశ్వర నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటాయని శాస్త్రం చెప్పి. అందుచేతే జయం వస్తే పొంగిపోవద్దు, అపజయం వస్తే కుంగిపోవద్దు అని భగవంతుడు గీతలో చెప్పాడు. అంటే రెండు నిజం కాదు. ఇప్పుడు చూడండి, మనం ఒకసారి కోపంగా ఉంటాం, ఒకసారి విసుగ్గా ఉంటాం, ఒకసారి చిరాగ్గా ఉంటాం, ఒకసారి ఆనందం తిని ముఖాల్లాగా ఉంటాం, ఒకసారి గర్వంగా ఉంటాం, రకరకాలుగా ఉంటాం. ఇంకా ఒకే రకంగా ఉన్న మూర్తి ఏంటంటే దక్షిణామూర్తి. ఆ ముఖంలో ఏమి వికారాలు లేని మూర్తి దక్షిణామూర్తి. ఇంకా లోపల గుణాలు ఉన్నప్పుడు ముఖం లోపల వికారాలు వస్తాయి. లోపల గుణాలు లేకున్నప్పుడు ముఖం ఎప్పుడు ఒక రకంగానే ఉంటుంది, కానీ వికారాలు ఉంటాం. ఈ ప్రపంచం అంతా గుణాలతోడు కూడింది. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? వసంత కుమార్ గారు బాగా చదువుకున్నారు, ఆయన చదువు తగ్గ పెద్ద ఉద్యోగం రాలేదు, ఏదో ఉద్యోగం చేశారు. ఆయన పద్ధతి ప్రకారం రిటైర్ అయిపోయారు, భీమవరం రిటైర్ అయిపోయారు. తాడేపులుగులో ఉండాలా రిటైర్ అయిపోయిందా, భీమవరం ఉండాలా తాడేపులుగులో ఉండాలా భీమవరం ఉండాలా నిర్ణయం చాలా కాలం చర్చించుకున్నాక భీమవరాన్ని సెటిల్ అయిపోయారు. ప్లేస్ కూడా మన ఇష్టం కాదు. ఆ దేహం ఎక్కడ పుట్టాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఎక్కడ ఏ పని చేయాలి, ఎక్కడ చనిపోవాలి అని, ఎక్కడ నివాసం ఉండాలి అంతా ఈశ్వర సంకల్పం, ఈశ్వరుడు. అసలు మనమంటూ లేము, ఉన్నది ఈశ్వరుడు అని అర్థమైనప్పుడు ఈ మాటలకు అర్థాలు మీకు తెలుస్తాయి. ఏదైనా ఒక చైతన్యం తప్పించి, బ్రహ్మ పదార్థం తప్పించి, ఒక కాలం ఒక కాల ప్రవాహంలో శరీరం వచ్చింది, మరో కాల ప్రవాహంలో శరీరం పోదు. సంపద అంటే ఏదో కాలంలో సంపదలు వస్తా ఉంటాం, ఇంకో కాలంలో పోతాం అంటారు. అప్పుడే 100 కోట్లు డబ్బు ఉందంటారు, అప్పుడే దివాళా తీసిందంటారు. అయితే ఒక కాలంలో సంపద వస్తూ ఉంటుంది, ఒక కాలంలో అది పోతూ ఉంటుంది. ఆ శరీరం పోయిన శరీరం ఒక కాలంలో వచ్చు, మళ్ళీ ఇంకో కాలంలో శరీరం చనిపోతుంది, మన శరీరం. అలాగే సంపదలు కూడా అంతే, ఏదో కాలంలో వస్తే ఒక కాలం కాదు. భోగాలు కూడా అంతే, భోగాలు కూడా ఏదో కాలంలో వస్తే ఒక కాలంలో పోతూ ఉంటుంది. ఇవన్నీ ఈశ్వర నిర్ణయాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఆయన చేయవలసింది వాటితో తాదాప్యం పొందకుండా పరమేశ్వరుడు పాదాలైనది భక్తి కలిగి ఉంటే ఆయన మాయలోంచి మనం బయటకు వస్తాం. భక్తి ఒకటే సరిపోదు, ఉపాసన కూడా ఉండాలి. మన మనస్సు ఈశ్వరుడు ఎప్పుడు లగ్నమై ఉండాలి. భక్తితో పాటు ఉపాసన ఉండాలి, ఆ వివేకం ఉండాలి. శాస్త్రంలో చెప్తారు, ఈగలు ఎక్కడైపు పుండును కోరుకుంటాయి, ఈగలో ఎక్కడ పుండు ఉందో చూసుకుంటాయి. మంచి మనసు లేని వాళ్ళు పేచీరు కోరుకుంటారు. వాళ్ళు ఎక్కడ పేచీలు ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ పేచీలు పెంచేస్తూ ఉంటారు. మంచి మనసు ఉన్న వాళ్ళు శాంతిని కోరుకుంటారు, ప్రేమను కోరుకుంటారని శాస్త్రం చెప్తారు. ఈగలేమో పుండును కోరుకుంటారు, మంచి మనసు లేని వాళ్ళు కలకాలు కోరుకుంటారు, మంచి మనసున్న వాళ్ళు శాంతిని ప్రేమను కోరుకుంటారు అని శాస్త్రం చెప్పు. ఏక మన దగ్గరికి రమ్మని ఎక్కడ పుణ్యం ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్తూ ఉంటుంది. ఆ కలహ ప్రియులైతే ఎక్కడ కలహాలు ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటారో అయిపోయి చేస్తాం. ఈ శాస్త్రం ఏం చేస్తుందంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి నెమ్మదిగా చేరుకుంటూ ఉంటాయి. అది మనం వసంత కుమార్ గారి గురించి చెప్పుకున్నప్పుడు ఆయన గొప్ప విద్య చదువుకున్నారు, బాగా చదువుకున్నారు, అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంది, ఏదో చేసినంత కాలం ఉద్యోగం చేశారు, ఇప్పుడు రిటైర్ అయిపోయారు, భీమవరాయన శాస్త్ర జీవితం భీమవరాయన గడుపుతున్నారు. పని కూడా మనకి ఇష్టం కాదు. ఆ శరీరం ద్వారా ఏ పని అయితే జరగవలసి ఉంటుందో ఆ పని జరుగుతుంది. ఆ శరీరం ద్వారా జరగని పని, జరగకూడని పని జరగదు. ఈశ్వరుడు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఎవరు నాగపూర్ ఆహ్వానిస్తే వెళ్ళారు. ఇలా వాటర్ పడక అక్కడ పరిస్థితులు ఆయనకు అనుకూలం లేక మళ్ళీ భీమవరం చేస్తారు. ఆ పని కూడా అంతే, మనం చేసి పని కూడా ఆ శరీరం ద్వారా జరగవలసిన పనే జరుగుతుంది. ఆ శరీరం ద్వారా జరగ ఈశ్వరుడు ఏ పని అయితే నిర్ణయించలేదు, మనం ప్రయత్నం చేసినా ఆ పని జరగదు. ఎంతగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఈశ్వర నిర్ణయం. అంటే వసంత కుమార్ గారి యొక్క షష్ఠీపూర్తి ఉత్సవాన్ని బట్టి ఈ సభ ఏర్పాటు చేయాలి. అంచేత ఆయన గురించి నాలుగు మాటలు ఇక్కడ చెప్పడం అవసరం. ధర్మం కూడా, ధర్మం అంటే డ్యూటీ, ధర్మం అంటే ధర్మం అనే శబ్దంలో అన్నీ వస్తాయి. వివేకం వస్తుంది, వైరాగ్యం వస్తుంది, మంచితనం వస్తుంది, డ్యూటీ వస్తుంది, మన విద్యుత్ ధర్మం వస్తుంది. ధర్మం అంటే చాలా మంది దానం అనుకుంటారు, దానం కూడా ధర్మంలోకి వస్తుంది. అందుకని దానం ఒకటే కాదు, మన తెలివి, మన మంచితనం, మన తోటి మానవుల్ని మన ప్రేమగా ద్వేషం లేకుండా ప్రేమగా చూడటం, ఇవన్నీ ధర్మశబ్దంలోకి ఇవన్నీ వచ్చేస్తాయి. ధర్మ సంస్థాపనార్థ సంభవం ఇది లేదు, ధర్మాన్ని స్థాపించడానికి ఈ సృష్టిలోకి వస్తున్నారు. నాకు వ్యక్తిగతంగా ఇక్కడ పని లేదని భగవంతుడు చెప్పడంలో ధర్మం అంటే దానం ఒకటే. అంటే లోక మర్యాదని, లోక సంప్రదాయాన్ని, ఆ సద్గుణ సంపదని లోకంలో నిలబెట్టడానికి ఈశ్వరుడు శరీరంలో ఆ రూపం ధరించి వస్తాడు. అలా వచ్చిన అవతారాలను కృష్ణ అవతారం నల్ల నల్ల వాడే నల్లటి వాడు. వాడి జయించే మనం వాడి పుట్టినరోజే సెప్టెంబర్ 4 పాలకులు క్షత్రియ కళ్యాణం అనుకుని చేస్తాం. ఈ నెల మీటింగ్ 26 చెన్నూరు, 28 గణపవరం కళ్యాణం అది. కానీ వాసవి పరమేశ్వరి సత్తరం, వాసవి పరమేశ్వరి సత్తరం అది. ఆ గ్రామం గణపవరం గ్రామం మధ్యలో ఉంది. సెప్టెంబర్ 4 నల్లనయ్య అష్టమి, కృష్ణాష్టమి, అదే గోకులాష్టమి. కృష్ణాష్టమి అంటారు, గోకులాష్టమి అంటారు. అది సెప్టెంబర్ 4. సెప్టెంబర్ 9 అయిపోయి భక్తులైన మీకు అందరికీ సమాచారం తెలియపరచడం. రెడ్డి గారిని ఇక్కడ మెడికల్ ప్రాక్టీషనర్, తాడేపూడిలో ఉన్న డాక్టర్స్ లో వారు ఒకరు జయరామరెడ్డి గారు. ఆ జయరామరెడ్డి గారు ఇక్కడ చూశారు, నన్ను పుష్పమాలతో అలంకరించారు. ఆ జయరామరెడ్డి గారికి ఈ వసంత కుమార్ గారి యొక్క ఆ స్నేహాన్ని పురస్కరించుకుని ఇక్కడ షష్ఠీపూర్తి చేసిన ఇంజనీర్ గారికి ఈ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేశారు జయరామరెడ్డి గారు, డాక్టర్ జయరామరెడ్డి గారు. అంచేత ఈ శుభ సందర్భంలో వారికి, కుమార్ గారు, ఇంజనీర్ గారికి, డాక్టర్ గారికి మన అందరి తరఫున మన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, వారు శాంతితోటి, జ్ఞానంతోటి, వైరాగ్యంతో, సంపదలతోటి నిండి ఉండాలని మనం ఈశ్వరుని సభాముఖంగా ప్రార్థన చేస్తున్నాం. సెప్టెంబర్ 4 వచ్చేది నల్లటి వాడు, నల్లనయ్య వాడికి నల్లటి వాడు నల్లనయ్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే నల్లటి వాడు. కొన్ని మేఘాలు చల్లగా ఉంటాయి, కొన్ని మేఘాలు నల్లగా ఉంటాయి, వర్షాకాలంలో మనం మేఘాలను చూస్తున్నాం. కొన్ని మేఘాలు తెల్లగా ఉంటాయి, కొన్ని మేఘాలు నల్లగా ఉంటాయి. అంటే కృష్ణుడి శరీరం నల్ల మేఘం రంగు ఎలా ఉంటుంది, వాడు రంగు ఎలా ఉంటుంది కూడా నల్ల నల్లి అంటారు వాడు, నల్లటి వాడు. అంటే తెల్ల మేఘం ఉంటుంది కాకుండా నల్ల మేఘం ఎలా ఉంటుందో ఆ మేఘం రంగు, ఆ మేఘం రంగులో ఉంటాడు కాబట్టి ఆయన నల్లనయ్యారు. ఆయన కృష్ణునంటే కేవలం మనం దేవుడిగా మాత్రమే చూస్తాం. మంచి మాటకారు, మంచి చమత్కారి, భగవంతుడు స్వయంగా భగవంతుడని చెప్పాడు వ్యాసుడు. అనుకుంటే దేవుడు కాదు, సాధన చేసిన దేవుడు కాదు, అనుకుంటే స్వయంగా దేవుడు అని మహాభాగవతంలో వ్యాసుడు చెప్పాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆయన బహుముఖ మేధావి. అంటే పరమేశ్వరుడు కేవలం ఏదో గీతను ఉపదేశించడానికి కాకుండా ఏదో శాస్త్రాన్ని ఉపదేశించడం కాకుండా బహుముఖాలుగా ఆయన అనేక పాత్ర అనేక రకాలైనటువంటి లీలలు చూపించి ఆయన అవతారంలో ఎన్నో లీలలు చూపించాడు, ఎన్నో మహిమలు చూపించాడు. మహిమాన్వితుడు, కక్కొచ్చేవాడు నువ్వు కక్కొద్దంటే వాడు ఆగలేడు. అయిన ఈ మహిమలు చూపించే వాళ్ళకి, లీలలు చూపించే వాళ్ళకి మీరు చూపించొద్దని వాడు ఆగరు, చూపిస్తా ఉంటారు. కక్కొచ్చి వస్తా, మీకు కక్క వస్తా అంటే మీరు కక్క కన్నంటే ఆగుతారు కాదు, మీరు ఆఫ్ చేసుకుంటారని ఆగు. అదే లీలలు మహిమలు, కొంతమంది ఉపాధి ద్వారా ఎన్నో లీలలు జరుగుతూ ఉంటాయి, మహిమలు జరుగుతూ ఉంటాయి. అలా కృష్ణావతారంలో అనేక లీలలు జరిగినాయి, అనేక మహిమలు జరిగాడు కృష్ణావతారం. అంటే మన హిందువులకు ఉన్నటువంటి దేవతల్లో ఎక్కువగా ఆరాధించేది విష్ణు అవతారం అనేటువంటి కృష్ణుణ్ణి, పరమేశ్వరుడు అవతారం అనేటువంటి రత్నద్వయం శివుణ్ణి ఎక్కువ ఆరాధిస్తారు. కొంతమంది నారాయణుణ్ణి, కొంతమంది మహావిష్ణువుని, కొంతమంది మహాదేవుణ్ణి ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు హిందువులు. ఆయనది కృష్ణాష్టమి సెప్టెంబర్ 4 వచ్చేది తారకుల్లో, కృష్ణాష్టమి గోకులాష్టమి కృష్ణాష్టమి అది ఆ రోజు అక్కడ జరుపుకుంటున్నాం. అంటే ఇక్కడ 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 భగవాన్ చెప్పేది ఏంటంటే, మీరు చేసుకునే మీ విద్యుక్త ధర్మాన్ని మీరు చేస్తూ ఉండండి. మనం చేయవలసిన పని చేయాలి, పని చేసేవాడే పురుషుడని. అంటే మన దేహానికి ఏ పని అయితే కేటాయించాడో పరమేశ్వరుడు, ఆ పనిని మనం ఓర్పుగా నేర్పుగా చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మనం పని దొంగలం అవ్వకూడదు. మన కేటాయించిన పని మనం చెయ్యక్కర్లేదు, మన కేటాయించిన పని మనం జాగ్రత్తగా చెయ్యాలి. ఆ కేటాయించిన పని విసుగు లేకుండా నిండు మనస్తో, చతుశుద్ధితో, నిర్మలమైన మనస్తో, ఏకాగ్రమైన మనస్తో విసుగు లేకుండా చేస్తూ ఉంటే అది మనకి జ్ఞానానికి కారణం అవుతుంది. అది ఇందులో రహస్యం ఏంటంటే, కర్మను కూడా వ్యక్తిభావం లేకుండా, అహంభావం లేకుండా, రూపబుద్ధి లేకుండా, నామబుద్ధి లేకుండా, గౌరవాలు ఆశించకుండా, ఇదిగో మన చేసిన పనిది భగవంతుడి, ఇదంతా భగవంతుడి పని, మన పని కాదు. ఈ పని మనకు భగవంతుడి కేటాయించాడు. అయితే మనం పూజ ఎలా చేస్తున్నామో ఈ పని కూడా అలాగే చెయ్యాలి, శ్రద్ధగా చేస్తా అంటే అది చిన్న పని పెద్ద పని అనే కాదు, మీ కేటాయించిన పని. ఆ పని శ్రద్ధగా చేస్తా అంటే ఇందులో చిన్న విషయం కాదు, మీకు దానివల్ల జ్ఞానం కలుగు. అంటే ధ్యానం చేయటం వల్ల, జపం చేయటం వల్ల ఏ ఫలితం వస్తుందో, తపస్సు చేయటం వల్ల ఏ ఫలితం వస్తుందో, మంచి కర్మను కూడా మంచి మనస్తుడు చేస్తే అదే ఫలితం వస్తుంది. అసలు లోపల బయట అంటూ ఏమి లేదు. లోపల బయట అంటూ అది ఏమీ లేదు. లోపల లేదు, బయట లోపల దేవుడు, బయట దేవుడు లేడు. లోపల దేవుడు, బయట దేవుడు లేదు. లోపలున్నవాడే బయట ఉన్నాడు, బయట ఉన్నవాడే లోపలున్నాడు. ఈ లోపల బయట ఎందుకు వచ్చిందని మనకు ఆత్మబుద్ధి లేదు, దేహము నేను అనుకునే బుద్ధి ఉంది. ఈ దేహము నేను అనుకునే బుద్ధి ఉంది, దేహము నేను అనుకునే బుద్ధి ఉంది. ఈ దేహము నేననే తలంపును చూశారు. ఆ దేహము నేననే బుద్ధి మనకు లోపల బయట అనేటువంటి భేదాన్ని తీసుకొస్తా. లోపల బయట అంతే ఒకటి. మనం శాంతిగా ఉంటే లోకం ఉంటే శాంతిగా కొంతమంది అంటూ ఉంటారు, అక్కడ శాంతి లేదండి, ఇక్కడ శాంతి, ఇక్కడ శాంతి లేదు, అక్కడ శాంతి ఉంది. కాశీలో శాంతి ఉంది, రామేశ్వరంలో శాంతి లేదు, అన్ని నిజాలు కాదు. అది ఎప్పుడు ఒక విషయం మీరు మర్చిపోకండి, మన మనస్సు నిర్మలమైతే, మన మనస్సు నిశ్చితమైతే మనం తీసుకెళ్లి పెంట కుప్ప మీద కూర్చోబెట్టిన శాంతిగా ఉంటాం. తాటాకిది కాదు, పెంట కుప్ప మీద తీసుకున్న శాంతి. మన మనస్సు నిశ్చలం లేదనుకోండి, మన మనస్సు నిర్మూలం, మన మనస్సు బాగుపడలేదనుకోండి, మన మనస్సును మనం సంస్కరించుకోలేదు అనుకోండి, పదంతస్తుల మేడలో కూర్చున్నా అశాంతి కానీ శాంతి ఉండదు. ఇప్పుడు డబ్బు వల్ల శాంతి రాదు, ప్రేమ వల్ల, భక్తి వల్ల, జ్ఞానం వల్ల శాంతి కలగదు. డబ్బు ప్రయోజనం ఉంది, మీరు కావాల్సిన వస్తువులు బజార్లో కొనుక్కోవచ్చు, నాలుగు కార్లు కొనుక్కోవచ్చు, బజార్లో భోగాలు కొనుక్కోవచ్చు, డబ్బు కొనికి డబ్బు వల్ల వచ్చి ఉన్నాయి. కానీ డబ్బు వల్ల శాంతి రాదు, డబ్బు వల్ల మోక్షం రాదు, డబ్బు వల్ల మీకు మనసు చల్లపడదు. డబ్బు చేసే పని డబ్బు చేస్తుంది, మీకు కావాల్సిన బట్ట కొనుక్కోవచ్చు, మీకు కావాల్సిన కారు కొనుక్కోవచ్చు. నేను ఎవరో సౌదీ అరేబియా నుంచి మా ఇంటికి వచ్చారు, సౌదీ అరేబియా కాదు, అదే దేశం చెప్పారు, అదే ముస్లిం దేశాలు. అది ఆ దేశంలో ఇంటికి 10 కార్లు ఉంటాయి. ఇంటికి ఆవిడ ఏం చేసుకుంటారంటే రకరకాల డబ్బు ఎక్కువై రకరకాల మోడల్స్ కొనుక్కుంటారు. ఇదే నాలుగేళ్ళకి ఒకసారి కార్లు మోడల్స్ వస్తాయంట కదా, కొత్త మోడల్ డబ్బు ఏం చేసుకోవాలో తెలియక ఆ కార్లు కొనుక్కుంటే ఇక్కడ ఇంటికి 15 కార్లు ఉంటాయి. అంటే ఈ మాటలను మీకు ఎందుకు చెప్తానంటే అది చేసే పని అది చేస్తాం, కానీ దానివల్ల మోక్షం రాదు, దానివల్ల మనకి శాంతి రాదు. శాంతి లేకపోతే సుఖం లేదు. మనకి బాహ్యంగా ఎన్ని సదుపాయాలు ఉన్నా, బాహ్యంగా ఎన్ని భోగాలు ఉన్నా మనకి శాంతి లేకపోతే సుఖం లేదు. అయితే కొంతమంది చిన్నతనంలోంచి కూడా బాల్యావస్థలోంచి వాళ్ళ పూర్వపుణ్యం కనుక మంచిదైతే చిన్నతనంలోంచి కూడా భగవంతుని స్మరించుకుంటూ ఉంటారు, ఈ రాగద్వేషాలు వేగం తగ్గించుకుంటూ ఉంటారు. మనకు ధ్రువుడు ప్రహ్లాదుడు వాడి చరిత్రను చూశాం కదా, చిన్నతన రమణ మహర్షి గారు కూడా బాగా చిన్నతనుడనే 16 సంవత్సరంలోనే దానికి అమృతానుభవం కలిగింది. అలాగే చాలా మంది భక్తులు చిన్నతనంలోనే వారికి ఆ భక్తి కలిగినట్టు అనిపిస్తుంది మన పురాణాలలో చూసినప్పటికీ. వాడి మటుకి ఆ చిన్నతనంలో భక్తి కలగటం వల్ల, వివేకం కలగటం వల్ల, వైరాగ్యం కలగటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే రాగద్వేషాలు తగ్గుతూ ఉంటాయి, వేరి బుద్ధి తగ్గుతాం. మీకంటే మీరు నాకంటే వేరనుకుంటా అనుకోండి, నాకు భయం వేస్తుండే మనసు. మీరుకంటే నేను నన్ను వేరనుకుంటారు, మీరు మిమ్మల్ని నన్ను చూస్తే మీకు భయం వేస్తుంది. మీరు వేరు నేను వేరు అనుకోవటం వల్ల మిమ్మల్ని చూసే ద్వేషం పడుతున్నాను. ఆ వేరి భావంలోంచి అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, భయం వస్తుంది, కోపం వస్తుంది, కోరిక వస్తుంది. మన అంతా ఒకటే, అంతా ఒకటే ముద్ద అనుకున్నప్పుడు ద్వేషం అనేది కోరిక కాదు. భయం ఎందుకు వస్తుంది మనకి? మీరు మాకంటే వేరు, మేము వేరు అనుకున్నప్పుడు మీరేదో మాకు అపకారం చేస్తారో, లేదా ఉపకారం చేస్తారో, మరొకటి చేస్తారో, మరొకటి చేస్తారను, ఏదో మీ గురించి మాకు ఏదో ప్రమాదం వస్తున్నాను ఇలా అనుకోవటం లేదు నా పైన. మీరు మాకంటే వేరు కాదు, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ఉన్నది ఒక్కటే, రెండోది అనేది లేనే లేదు. ఒకవేళ రెండోది ఉన్నట్టు కనిపిస్తుంటది మాయ అని తెలిసిన వాడికి ఇంకా పేద బుద్ధి తగ్గుతుంది. ఉన్నది ఒక్కటే, రెండోదంటూ ఏది లేదు. ఒకవేళ మీకు ఒకటి కాకుండా రెండోదంటూ కనిపిస్తుంటే అది మాయ. మాయ అంటే ఏంటి? లేదని ఊరికి ఉన్నదాని వలే కనిపిస్తుంది. మాయ అంటే ఏమి లేదు, లేనిదే ఉన్నదాని వలే ఊరికి కనిపిస్తూ ఉంటుంది. అలాగే నిజంగా లేదు, ఊరికి కనిపించదు. కానీ లోకం కూడా అంతే. తర్వాత అది భగవంతుడి, మనం ఇప్పుడు ఉన్నది భగవంతుడు, మనం చనిపోయిన తర్వాత ఉన్నది భగవంతుడు, ప్రపంచం భగవంతుడు, ప్రపంచం లేకపోతే భగవంతుడు. మీకు అర్థమవుతుంది, లోకం ఉంటే భగవంతుడు, లోకం లేకపోతే కుదరదు. వైకుంఠంలో భగవంతుడున్నాడు, కైలాసంలో భగవంతుడున్నాడు, భూమి మీద భగవంతుడున్నాడు, అంతా ఒకటే. అంటే ప్రపంచం భగవంతుడే, సృష్టి భగవంతుడే, సృష్టి కానిది భగవంతుడే, అంతా భగవంతుడే. ఇప్పుడు మనకి ఈ భగవద్ అనుభవం కనుక కలిగితే చావుకి బతకటానికి మధ్య భేదం పోతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. భగవద్ అనుభవం కనుక మనకి కలిగితే జీవించడానికి చావుకి మధ్య భేదం చూడండి, ఆ తేడా ఉంది. అంతే అన్మానిఫెస్టెడ్ కాదే, మేనిఫెస్టెడ్ కాదే. అది కూడా సృష్టి. శివుడు లయకారకుడు అంటారు, అంటే సృష్టిని సంహరించేవాడు శివుడు లయకారకుడే. ఆ లయకారకుడు వాడు దయ వల్ల సృష్టిని సంహరిస్తున్నాడు, అది కూడా ఆయన దయ. సృష్టిని పోషించడం ఎంత దయో, సృష్టిని సంహరించడం కూడా అంతే దయ. ఇది దయ దయ కాదని అనుకోక్కర్లేదు. అదే భగవంతుడు ఒక్కడే అనేక రూపాల్లో అనేక పనులు చేస్తూ ఉంటాడు. ఇదే గీతలో చెప్పాడు, ఎవరు ఏ రూపాన్ని ఆరాధించినా, ఎవరు ఏ నామాన్ని స్మరించినా వారు నన్నే పొందుతారు. నన్నే అంటే బ్రహ్మణం. మనకు రూపం ఉంది కాబట్టి, మనకు పేరుంది కాబట్టి, అవతారాల్లో ఏదో ఒక రూపాన్ని ధ్యానం చేస్తున్నా, ఒక నామాన్ని స్మరిస్తూ మన రూప బుద్ధిలోంచి నామ బుద్ధిలోంచి బయటకు రావడానికి మనకి జపం అని ధ్యానం అని ఏర్పాటు చేశారు. ఇంతకీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన మనస్సుని ముందు మనం బాగు చేసుకోవాలి. అది ఇందులో ముఖ్యమైనది. మన మనస్సును మనం సంస్కరించుకుంటే, మన మనస్సును మనం బాగు చేసుకుంటే, మనలోని రాగద్వేషాలు వేగం తగ్గించుకుంటే, ఈ భయము ఎటువంటి తగ్గించుకుంటే అంటే జీవన్ముక్తి సుఖం. అంటే శరీరం ఉండగానే మోక్ష సుఖం పొందవచ్చు. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. మనలో ఆ కోపం వల్ల వచ్చే వేగం, కోరిక వల్ల వచ్చే వేగం, లేదా భయం వల్ల వచ్చే వేగం, ఈ అసూయ ఇటువంటి గుణాల్లోంచి ఆ వేగం మనకు వాటి వల్ల వచ్చే వేగం వస్తుంది. చూశారండి, వాటి వల్ల వచ్చే వేడి, లోపల మనసులో వచ్చే వేడి, ఆ కుంపట తగ్గించుకుంటే ఇక్కడ శరీరం ఉండగానే మనకి శరీరం అటు ఇటు భూమి మీద తిరుగుతున్నప్పుడే ఆ మోక్ష సుఖం, జీవన్ముక్తి సుఖాన్ని ఇక్కడే పొందొచ్చు, ఇప్పుడే పొందొచ్చు. ఇక్కడ ఉన్నది అక్కడ ఉంది, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, వైకుంఠంలో ఏదో ఉందో ఇక్కడ కూడా ఉంది. అయితే మనకి వ్యక్తి భావన పోతే, ఆనంద భావన పోతే ఆ గుణం ఏదో తెలుస్తుంది. అది మీరు అర్థం. వైకుంఠంలో ఏదో ఉందనుకుంటున్నాము, అది విష్ణువు కూడా వికుంఠుడు అని పేరు. వైకుంఠంలో ఏ విష్ణువు అయితే ఉంటున్నాడు అనుకుంటున్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ తక్కువగా లేడు, అక్కడ ఎక్కువగా లేడు. మీకు అర్థమవుతుంది. వాడిని ఇక్కడే పొందొచ్చు, వాడిని శరీరం చనిపోక్కర్లేదు, వాడిని ఎక్కడే పొందొచ్చు. అది భక్తి వల్ల సాధ్యం, ఉపాసన వల్ల సాధ్యం, జ్ఞానం వల్ల సాధ్యం. మనల్ని మనం బాగు చేసుకోకపోతే ఎవరో వచ్చి బాగు చేస్తారని కనిపెట్టుకోండి. మన మనస్సును బాగు చేసు మనం బాగు చేసుకోకపోతే ఎవరో వచ్చి మనకు బాగు చేసి పెడతారని కనిపెట్టుకోండి. ఇచ్చేదంటే మన శరీరం చనిపోయినప్పుడు ఎవరు మనకు కూడా రారు. మనకున్న రాగద్వేషాలు, మనకున్న కామక్రోధాలు, మనకున్న ఇష్టాలు అయిష్టాలు ఏ మనకు కూడా వస్తాయి. అంచేత గీతలో ఏమని చెప్పాడంటే బుద్ధిమంతుడు అంటే బుద్ధిమంతుడు ఎవరికైతే ఎవడైతే వివేకవంతుడు ఎవడైతే బుద్ధిమంతుడు వాడు నేను పాపాలు చేశాననుకోడు, నేను పుణ్యాలు చేశాననుకోడు. ఆ పుణ్యపాపాలు శరీరాన్ని ఇక్కడ ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతాడో వాడు చేసిన పుణ్యపాపాలు కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వాడికి ఇంకా ప్రయాణాలతో సంబంధం లేదు. ఇది భగవద్గీతలో చెప్తాడు. మనం వెళ్ళేటప్పుడు చనిపోయి వెళ్ళినప్పుడు శరీరాన్ని ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాం, శరీరాన్ని కూడా తీసుకెళ్ళాం. అలాగే బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే వాడు పుణ్యాన్ని ఎక్కడ వదిలేస్తాడు, పాపాన్ని ఎక్కడ వదిలేస్తాడు, వదిలేస్తే వాడికి మోక్ష సుఖం పొందుతాడు. మనం ఏదైనా చిన్న మంచి పని చూస్తే పుణ్యం కోరుకుంటాం. అతను కూడా ఇది పుణ్యం వస్తుందని చెప్తేనే కానీ మంచి పని చేయరు వాళ్ళు. అదే అహంభావన, అది వ్యక్తి భావన. అంటే మనం చేసేది ఒకటే ఇందులో మీరు ఒక మాట మాటి బాగా అర్థం చేసుకోండి. ఒక మాట మీరు మాట్లాడు అది చేతుడు ఒక పని చేయి, లేకపోతే మీకు వచ్చే ఆలోచన విషయంలో కూడా భగవంతుడు దయ సంపాదించడానికి మనం మాట్లాడాలి, భగవంతుడి దయ సంపాదించడానికి మనం పని చేయాలి, భగవంతుడి దయ మనకు వచ్చే ఆలోచనలు మనకు వచ్చే తలంపులు భగవంతుడి దయ కలగటానికి అనుకూలంగా ఉండాలి. ఆయన అనుగ్రహానికి భగవంతుడి అనుగ్రహానికి అసాధ్యం అంటూ లేదు. అంచేది మనం మన చేత మన మాట మన తలంపులు మన ఆలోచన ఇవన్నీ కూడా భగవద్ అనుభవం. ఆ భగవంతుడి అనుగ్రహాన్ని భగవంతుడి అనుగ్రహానికి మించింది ఏమీ లేదు. అనుగ్రహం సంపాదించడం కోసమే మనం ఇక్కడ పనిచేస్తే జీవన్ముక్తి సుఖం పొందొచ్చు. ఈ చిల్లర కూడా వదిలేయండి. మరి వాడి మంచివాడు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వాడి మంచివాడు, ఇది సృష్టిది రకరకాలుగా ఉంటారు. వాడి మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళని చిల్లర గొడవలు వదిలేయండి. మరి మీకు అర్థమవుతుంది, మంచివాళ్ళు దేవుడి సృష్టి, చెడ్డవాళ్ళు దేవుడి సృష్టి, ఆయన సృష్టించాడు మనకెంత. ఇప్పుడు మంచివాడిని ఎవరైతే ఏ దేవుడైతే సృష్టించాడో చెడ్డవాడిని కూడా ఆ దేవుడు సృష్టించాడు. ఆ పనులన్నీ దేవుడు చూసుకుంటాడు, మనకేంటి కాబట్టి. అయితే మనం ఇష్టాయిష్టాలు లేకుండా మన పని మనం చేసుకుని బయటకు పోవడం, అది చెడ్డవాళ్ళని వాళ్ళకి ద్వేషమే, ద్వేషం పెట్టుకోక్కర్లేదు. మీకు అర్థమవుతుంది, మనం ఈయన మంచి వాళ్ళని పెద్ద అనురాగం కూడా అక్కడే పెంచుకోకూడదు. అది అంచేత అంతటి అనురాగం కూడా పెట్టుకోకూడదు. ఉదాసీనంగా ఉండి మన పని చేసుకుని మనం వెళ్ళిపోవటం సృష్టిలో అనేక రకము. సినిమా చూస్తున్నాం, సినిమా చూస్తే అంటే ఆ తెర మీద ఉన్న బొమ్మలందరూ మంచివాళ్ళే. అదే మంచి పాత్రలు ఉంటాయి, చెడ్డ పాత్రలు ఉంటాయి, అది సృష్టి, అది సినిమా, లోకం కూడా అంతే. అయితే మనం ఆ వాళ్ళలో పడకూడదు. మీకు అర్థమవుతుంది, ఆ లోచూపు కలిగి మనం నారాయణుడు మనకు అంతర్యామిగా ఉన్నా నీకు లోపల కూడా ఉన్నాడు, నీ లోపల అంతర్యామిగా కూడా ఉన్నాడు నీ ప్రభువు, నీ యజమాని, నీ భర్త లోపల హృదయంలో అంతర్యంగా కూడా నారాయణుడు ఒకడు ఉన్నాడు. నువ్వు అన్ని విధముల నువ్వు ఎన్ని విధాలు అయితే ప్రయత్నం చేయగలవు, అన్ని విధముల ప్రయత్నం చేసి వాడు అనుగ్రహానికి నువ్వు సంపాదిస్తే అర్జునాలను ఇక్కడే తరిస్తావయ్యా, ఎక్కడో కాదు ఇక్కడే తరిస్తావని చెప్పాడు. నువ్వు ఎక్కడో తరించడం కాదు, ఇక్కడే తరిస్తావు. అయితే భగవంతుడు ఉన్నాడని విశ్వాసం లేదు మనకి, ఆయన మాట మీద మనకి నమ్మకం లేదు, అని చెప్పి మనం పాడైపోతున్నాం. మనం పాడైపోవటానికి భగవంతుడి మాట ఏంది విశ్వాసం లేకపోవటానికి పాడైపోతున్నాం. పదమూడవ రోజునే యుద్ధంలో అర్జునుడు చనిపోయాడు. వాడికి ఆ కుమారుడి మీద మమకారం పోలేదు, మమకారం పోలేదు. చెప్పాడు కృష్ణుడు చెప్పిన నోటి మాటలతోటి, నోటి మాటల వల్ల వాడికి అశాంతి పోలేదు. ఎవరికి? అర్జునుడికి. అంటే వాడికి లోపల మనం ఇంత వీరులు ఉండ కదా, మనం ఇంత బలవంతులం కదా, మనం ఉండగా ఆడిపోవటం అంటే ఏదో ఉంటుంది లోపల. వాళ్ళకి మొత్తమే వాడికి అశాంతి పోలేదు. వాడికి అది ఈశ్వర నిర్ణయం అనుకుంటే అశాంతి రాదు. యుద్ధం మన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇంటికి వస్తామని చెప్పలేము. ఎవడైనా సరే యుద్ధానికి వెళ్ళేటప్పుడు సర్టనిటీ లేదు, ఇంటికి రావచ్చు, ఇంటికి రాగానే అక్కడే ప్రాణం పోవచ్చు. అంటే గాంధీ గారు ఉద్యమం నడుపుకోవడం ఇంటి గారు చెప్పేళ్ళేవారు. బతుకుంటే సాయంత్రానికి ఇంటికి వస్తాం, లేకపోతే ఇంటికి రా, ఎలాగైనా సిద్ధం. నా సావుకి సిద్ధంగా ఉండడం, ఈ సాయంత్రం ఇంటికి వస్తే ఫోన్ చేస్తాం, దీనికి సిద్ధంగా ఉండడం. అంటే యుద్ధం, యుద్ధంలో ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పలేం కదా. ఇప్పుడు అభిమానుల తర్వాత వీడు ఆ చనిపోయిన కుమారునికి ఎంత చెప్పినా వీడికి అశాంతి తగ్గటం లేదు. ఎవరికి? థీరీ చెప్పాడు. థీరీ వల్ల వాడు కుదరటం లేదు. అప్పుడు ప్రాక్టికల్ గా ఆ చనిపోయిన కుమారుని చూపించాడు. ఆ చనిపోయి ఎక్కడున్నాడు అభిమానుడు అని చూపించాడు. అని చూపిస్తే పలకరించాడు అర్జునుడు. చనిపోయాడు వాడన్నా నీకు నాకు సంబంధం ఏంటన్నాడు. అక్కడతోటి అర్జునుడు రోగం కుదిరి. ఇప్పుడు శరీరం చచ్చిపోయాక, ఇప్పుడు మన శరీరం చచ్చిపోయిందనుకో నా కుటుంబంతో సంబంధం తెగిపోతుంది. తండ్రి ఎవడో, కొడుకు ఎవడో, భార్య ఎవరు, భర్త ఎవరు, ఇవన్నీ దేహ సంబంధాలు. దేహం ఉంటే కుటుంబం, కానీ దేహం లేనివాడు కుటుంబం ఏముంది? నేనే భగవాన్ గారు. నేను అనే తలంపు ఉన్నవాడికి మనస్సు, మనస్సు ఉన్నవాడికి దేహము, దేహం ఉన్నవాడికి లోకము. అసలు నేనే తలంపు లేనప్పుడు, నాదేనే తలంపు లేనప్పుడు వాడికి లోకం ఎక్కడుందని అడిగాడు. నేనే తలంపు లేనప్పుడు మనస్సు లేదు, మనస్సు లేని వాడికి దేహం లేదు, దేహం లేని వాడికి లోకం లేదు. అభిమానుడు ఏమన్నా అంటే నీకు నాకు సంబంధం ఏంటన్నాడు. ఆ దేహం వెళ్ళిపోయినకి నీకు నాకు సంబంధం లేదు. మనమైనా అంతే, ఆ శరీరం ఉన్నాం చేతి కుటుంబంతో సంబంధం, ఆ శరీరం పోయాక కాళ్ళకి మనకి సంబంధం ఉండదు. అయితే ఇక్కడ చిక్కు ఎక్కడ వచ్చిందంటే, మన ఇంట్లో ఎవడైనా చనిపోయారనుకోండి, అది మన తొందరగా మర్చిపోతారు. వాళ్ళు మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటాం, అంచేది మనకేమో దుఃఖం వస్తుంది. వాళ్ళు తొందరగా మర్చిపోతారు కాబట్టి వాళ్ళకి ఇంకా దుఃఖం రాదు. మనకంటే ఒక రకంగా వాళ్ళు అదృష్టం అంటే, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు తొందరగా మర్చిపోలేము. మనం అంచేత ఆ జ్ఞాపకం దుఃఖాన్ని తీసుకొస్తుంది, ఆ తలంపు దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఆ చనిపోయిన వాడు తొందరగా మర్చిపోతారు. మరిపోయి వచ్చేసరికి నిద్రలో ఉన్నాడు దుఃఖం ఏంటి? అంటే దేహం, మన దేహం ఉంటే కుటుంబానికి మనకి సంబంధం, కానీ దేహం లేనివాడికి కుటుంబానికి సంబంధం ఏంటి? ఆ దీనికి అంచేపు చెప్పు ఉంచుతారు ఇంటికాడ. ఆ శరీరంలో ప్రాణం పోయిన తర్వాత దీనికి అంచేపు ఉంచుతారు. ఆ ఇంట్లో వాళ్ళు కూడా అసహించుకుంటారు కదా. ఆ దీనికిని చూసి భయం వేస్తుంది కదా, దీనికిని చూస్తుంటే భయం వేస్తుంది కదా. చుట్టాలు ఎప్పుడుగా వస్తారు, రేపుడికి రావచ్చు, ఎల్లుడికి రావచ్చు, ఎవరైనా తీసిపోవడం మంచిది అని వాళ్ళే చెప్తారు. అయితే ఈ దేహ అదే భీముడు అభిమానుడు చెప్పాడు అర్జునుడికి. చెప్పవలసిన మాటలన్నీ అభిమానుడు చెబితే అర్జునుడికి అప్పుడు మోహం పోయింది. అభిమానుడు అన్నాడు, శరీరం ఉన్నప్పుడు తండ్రి కొడుకు, శరీరం లేని వాడికి తండ్రి కొడుకు ఏంటి, తల్లి కొడుకు ఏముంది, భార్య భర్త ఏమిటి, అని మేనమామని అని దేహంతో ఉన్నప్పుడు సంబంధాలు, దేహం లేనప్పుడు వాడికి బంధుత్వాలేంటి, దేహం లేని వాడికి లోకం ఏంటి, దేహం లేని వాడికి బంధుత్వాలేంటి, దేహం ఉన్నప్పుడు చుట్టరకాలు, ఆ దేహం లేనప్పుడు చుట్టరకేంటి. అర్జునుడు చెప్పవలసిన నాలుగు మాటలు చెప్పాక అర్జునుడికి మోహం పోయింది. ఇందులో ఏమి ఆధ్యాత్మికం అంటే ఏమి లేదు, మీ భక్తి మార్గం అనే భగవంతుని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఒకటి, ఇందులో మనకి ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గం అనేది ఆయన పొందొచ్చు. అది మనకి ఆ జన్మాంతరాన్ని బట్టి ఏ మార్గం అయితే మనకి ఇష్టంగా ఉందో ఆ మార్గం వెళ్ళి ఆయన పొందొచ్చు. మనం నేను నాది అంటాం, నేను నాది, నేను నాది అంటాం. ఆ వస్తువు నాది అనుకుంటే కూడా పరిగెడుతాం. ఆ వస్తువు నాది అనుకుంటున్నాను అనుకోండి, అది పోతే కూడా పరిగెడతాం. అది నాది, అది నాది కాదని నాకు తెలుస్తుంది అనుకోండి, అది పోయినా కూడా పరిగెడతాం. ఇది మన జీవితంలో చూస్తున్నాం కదా, ఏదైనా ఒక వస్తువు నాదనుకున్నప్పుడు అది పోతే దాన్ని కూడా పరిగెడతాం అంతే కదా. ఇప్పుడు జరిగేది అంతే కదా, ఇప్పుడు జరిగే ఇప్పుడు మీ అమ్మగారికి డబ్బు చేసింది అనుకోండి, మా అమ్మ అనుకుంటున్నారు కాబట్టి మీరు బెంగెట్టుకుంటారు. ఆ పరాయి ఇంటి వాళ్ళు అమ్మకి డబ్బు చేస్తే మీకు ఆ గొడవ ఉండదు. ఇప్పుడు మీ అమ్మగారికి డబ్బు చేస్తే చాలా గొడవ గొడవ చేస్తారు, మా అమ్మకు బాగాలేదు, మా అమ్మకు బాగాలేదు. ఆ పక్కింటి వాడు అమ్మకి ఏదైనా తేడా ఉందంటే అదే మీకు మీకు అది పట్టింపు ఉండదు, దోమ కుట్టినట్టు ఉండదు, ఏక పుట్టినట్టు కూడా ఉండదు, ఏక వాడినట్టు ఉండదు, దోమ కుట్టి. కారణం ఏంటి, ఇది నాది. ఆ అమ్మ ఏదే అమ్మ, అది అది వేరే అమ్మ, ఈ అమ్మ మీ అమ్మ అంటే నాది అన్న చోట వస్తాను. ఇది అంటాను యశాంత్ అని నాది అన్న చోట వస్తాను. ఎక్కడ నాది అంతకనే పరిగెడతాను, ఎక్కడో కొంటాం 10 సెంట్లు 20 సెంట్లు హైదరాబాద్లోనే విశాఖపట్నం స్థలం. ఆ స్థలం కొన్నాక నాది నాది అనుకుంటాం. మరి అది ఎవడన్నా ఆక్రమించుకోవడం నెలలకు సరిపడి కడదు. అది ఎవడన్నా ఆక్రమించుకున్నాడేమో చుట్టూని కంచి చేసుకోవాలి, ఏదో చేసుకోవాలి, ఏదో చేసుకోవాలి. నాది అనే సంకల్పం ఇచ్చాక అంత లోకంతా తిరుగుతాం అంక మనం. ఇప్పుడు ఇక్కడ బంగారం పోయింది అనుకోండి, అది ఆ బంగారం నాది కాదనుకోండి, నాకేమి ఎర్రయి, ఎర్రచేం పుట్టాయి. ఇక్కడ 100 కాసులు బంగారం పోతే మీ మెల్లో ఉన్న కాసులు బంగారం, 100 కాసులు బంగారం పోయిందనుకోండి, నాకు ఏమి అనిపించదు. ఏమండి ఆ బంగారం నాది పోయిందనుకోండి, అది ఎక్కడ పోయిందో దాన్ని తోడు పరిగెడతా. అంటే ఇప్పుడు మనం చచ్చిపోయే వరకు చేసేది అంటే నాది కూడా పరిగెడుతున్నాది. నాది లేకపోతే ఇంకా పరుగు పొందాలి అక్కడ. నేను చెప్పినా మీరు నమ్మొద్దు, మీ అనుభవంలో కూడా చూసుకోండి. ఏదో పదిహేను షాపులో 1000 కాసులు బంగారం పోయిందని అంటే మనకేమైనా అనిపిస్తుందా, 1000 కాసులు బంగారం పోయింది. అదే మన ఇంట్లో పోయింది అనుకుని పరిగెడతాం. ఏం చేద్దంటే అది బంగారం, ఇది బంగారం, ఇది నాది అనుకుంటున్నాం కూడా పరిగెడతాం. అది నాది ఎక్కడి నుంచి వస్తాం, నేను వస్తాం. అది నాది నాది అనేది నేను వస్తే నాది వస్తుంది, నేను వస్తే నాది వస్తుంది, నేను లేకపోతే నాది లేదు. నేను నేననే తలంపు వచ్చేదే నాది వస్తుంది. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, భక్తి మార్గంలో చెప్పేది ఏంటంటే, ఆ నేననే తలంపును తీసుకెళ్లి నువ్వు భగవంతుని పాదాలకు అర్పిస్తే ఈ నేను పోయినప్పుడు ఇంకా నాది ఉండదు, ఎక్కడికి పరుగులు తీయ ఎక్కర్లేదు, ఎక్కడ శవాలను మోయ అక్కర్లేదు. మనం ఏదైతే నేను నేను ఇప్పుడు కృష్ణుడు అంటాడు, మీరు నాకు పుష్పం ఇవ్వండి, ఫలం ఇవ్వండి, తోయి ఇవ్వండి, ఏదో ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అంటే ఇవ్వటం నేర్పటం, ఇవ్వటం నేర్పటం. అలాగే ఈ నేను ఎప్పుడైనా ఈ నేను మనం ఎప్పుడైనా ఆయనకి సమర్పిస్తాం, ఆయనకి నైవేద్యం పెడతాం ఉద్దేశం మీదే అది అలా చెప్తున్నాడు. ఇవ్వటం అలవాటు చేయటం, భగవంతుని ఇవ్వటం అలవాటు చేయటం. ఆ నేను ఆయన పాదాల దగ్గర కరిగిపోయింది అనకు, భగవంతుని పాదాల దగ్గర మన నేను కరిగిపోయింది అనకు. నేను లేనప్పుడు నాది లేదు, నాది లేకపోతే సృష్టి లేదు. చనిపోతే మీకేం గొడవ ఉండదు. మీకు అర్థమవుతుంది, ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు మీ మనవడు చనిపోయాడు అనుకోండి, ఇక్కడి నుంచి ఏది చేస్తారు? చెప్పండి, నాకు వీడికి ప్రాణం అది ప్రాణం. అయితే మనం దేని చుట్టూ తిరుగుతున్నాం? జీవితంలో పండితుడైనా పామరుడైనా ధనవంతుడైనా ధనవంతుడు కాకపోయినా అధికారం ఉన్నా అధికారం రాకపోయినా మనిషి చేసేదంటే నేను చుట్టూరు నాలుగు చుట్టూరు తిరుగుతూ ఉంటాడు. అంతకంటే ఈ సృష్టి ఏం లేదు. ఆ దారికా వనంలో ఉపదేశాలు ఎలా వచ్చింది? దారికా వనం దారికా వనంలో వనరక అక్కడ ఋషులు ఉండేవారు. వాళ్ళు కర్మకాండ చేస్తారు, అంటే యజ్ఞాలు యాగాలు చేస్తారు, ఈశ్వరుని ఒప్పుకో, అంటే ఈ పని చేసాం ఈ ఫలితం వస్తుంది అనిపిస్తాం, మళ్ళీ ఇంకో పని చేస్తే అది ఫలితం వస్తుంది. కానీ కర్మకి కర్మ ఫలితానికి అనుసంధానం చేసేవాడు ఒకడు ఉన్నాడని కర్తను ఒప్పుకోడు అసలు. వాళ్ళు కర్తను ఒప్పుకోలేదు, వాడి దారిగా మనం మహర్షులని చెప్తారు. అది వాడికి బుద్ధి చెప్పడానికే, వాళ్ళకి బుద్ధి చెప్పటానికే ఈశ్వరుడు మారు వేషంలో వస్తాడు. అక్కడ వాళ్ళకి బుద్ధి అంటే వీళ్ళు పాడైపోతున్నారు. అసలు బ్రహ్మ పదార్థాన్ని వదిలేశారు. ఈ కర్మకాండ బుద్ధి చేశాం అది వచ్చింది, అది అనుభవించాం, మరి ఇది చేశాం అది వచ్చింది అది అనుభవించాం, ఇలా భోగాల్లో గడిపోతున్నారు. కానీ సత్యవస్తువుని సత్వస్తువుని వాళ్ళకి జ్ఞానం కలిగజేసే వస్తువుని బ్రహ్మమును అసలు వస్తువుని బ్రహ్మమును వదిలేశారు. ఈ కర్మకాండలో పడి సత్పదార్థాన్ని వదిలేశారని వాళ్ళు దాటిలో పెట్టడం కోసం గొప్ప అందమైన రూపంలో వస్తారు. చాలా సౌందర్య రూపంలో వస్తాడు. మనకి లోపల మన ఆత్మలో ఉన్న అందం, ఆత్మలో ఉన్న జ్ఞానం, ఆత్మలో ఉన్న అందం, ఆత్మలో ఉన్న జ్ఞానం, ఆత్మలో ఉన్న సౌందర్యం, ఆత్మలో ఉన్న వైభవం బయట ఎక్కడా లేదు అసలు. ఆత్మలో ఉన్న అందం బయట లేదు, ఆత్మలో ఉన్న ఆనందం కూడా బయట లేదు. అప్పుడు గొప్ప సౌందర్య రూపంలో వస్తాడు, బాగా సుందర రూపంలో వస్తాడు. ఈ ఋషులు భారీగా ఏం చేస్తారంటే, వీళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే వాడనకాడ పరిగెడతారు. ఎవడనకరా? ఆ సుందర రూపంలో వచ్చినటువంటి వాడు మహాత్మను చూసి వాడి ముఖం చూసి ఆకర్షణ కలిగి ఎవడ మహానుభావుడు ఎవడ మహానుభావున్నాడని ఆకర్షణ చూసి వాడు వెనకాడ పరిగెడతారు. అప్పుడు ఈ ఋషులు యజ్ఞం దగ్గర నుంచి భార్యలు గురికి యజ్ఞాలు చేస్తున్నారు, కానీ అది నా పెళ్ళం అది నా పెళ్ళం అనే ద్వారం వీళ్ళకి పోలేదు. ఈ పిల్లలందరూ ఆడు కూడా పరిగెడితే నా పెళ్ళం వెళ్ళిపోతాను నా పెళ్ళం వెళ్ళిపోతాను ఎద్దినాలు వేసి ఆడు కూడా పరిగెత్తాడు. ఇక్కడ కూడా ఎందుకు వచ్చింది? నా పెళ్ళం నా పెళ్ళం అనుకోవడం వల్ల ఆడు కూడా పరిగెత్తాడు. నీకు అర్థం వచ్చింది? ఇక్కడ అక్కడ మళ్ళీ దాదొచ్చు, అక్కడ కూడా ఏమొచ్చింది? నాడొచ్చింది. తర్వాత కథ వదిలేద్దాం. తర్వాత ఏనుగు పెద్ద ఆ ఈశ్వరుని చంపేయడానికి వీళ్ళ ఆ కర్మకాండ తీసి ఒక ఏనుగుని పంపించడం, భయంకరమైన ఏనుగుని, ఆ ఏనుగుని ఈశ్వరుడు చంపేసి ఆ తోలి నాని పప్పుకోవటం, తర్వాత ఇదంతా కథ. అదంతా వదిలేద్దాం. ఇంత కర్మకాండ చేసి ఇంత తపస్సు చేసి ఇంత నియమనిష్ఠులతో ఉండి ఉపవాసం రోజు చేసిన ఉపవాసం, మౌనంగా ఉండే రోజుని మౌనంగా ఉండి ఆ వేద మంత్రాలు చదివి కర్మను అనుష్ఠించి వాళ్ళకి ఏ భోగాలు కావాలో ఆ భోగాలకు సంబంధించిన కర్మలు చేసి హోమాలు చేసి యజ్ఞాలు చేసిన వాళ్ళకి నాటి పోలేదు. నా పెళ్ళం ఆడనిక వెళ్ళిపోతాను నా పెళ్ళం ఆడనిక వెళ్ళిపోతుంది మళ్ళీ ఆడు చదివేద్దామని ఆడు కూడా పరిగెత్తాం. నీకు అర్థమవుతుంది? ఇక్కడ అక్కడ అక్కడ కూడా ఏంటి? వాడు యజ్ఞాలు చేసిన మాట నిజమే, యాగాలు చేసిన మాట నిజమే, ఉపవాసాలు చేసిన మాట, అది ఈశ్వరుడు అస్తిత్వాన్ని వాడు అంగీకరించలేదు. ఇది చేస్తే ఇది వస్తుంది, అది చేస్తే అది వస్తుంది అని అలా కర్మకారుడు కొట్టిపోతున్నారు. కానీ జ్ఞానం సంపాదించాడు, ఈశ్వరుడి అస్తిత్వాన్ని అనుగ్రహించండి, జ్ఞానం సంపాదించాలి మోక్షాన్ని పొందాలనేటువంటి అది దారి తప్పిపోయి కర్మకాండ కొట్టుకుపోతాంటే అసలు నాది నాదనే తరం పడకపోలేదు. నేననే తరం పోలేదు. యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తారు, వేదంలో చెప్పిన ప్రకారమే కర్మకాండ చేస్తున్నారు, హోమం చేస్తారు, లోపల అజ్ఞానం ఎక్కడ పోలేదు. అది పోగొట్టడానికి ఈశ్వరుల రూపంలో వచ్చాడు. అది వెళ్ళిపోయినప్పుడు ఇంత ఋషులు కూడా నా పెద్ద వెళ్ళిపోతాను, నా పెద్ద వెళ్ళిపోతాను, నా అక్కడ కూడా నా ఉండని అర్థం కదా. అది అజ్ఞానం తొలగించడానికి వచ్చాడు. మరి ఆ కథలో కళ్ళం లేని మన సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఉపదేశం ఆరంభించింది. ఇంచేత అంత తపస్సు చేసిన ఋషులకు కూడా అవి బాహ్య తీర్చారు. వాళ్ళు చర్మ దృష్టితో ఉన్నారు, బాహ్య దృష్టితో ఉన్నారు, కానీ అసలు వాళ్ళు గమ్యం తప్పిపోయారు. వాళ్ళని గమ్యం తప్పిపోయారని బుద్ధి చెప్పడం కోసం ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆ రూపంలో వచ్చారు. అక్కడ తెల్లం అంటే తెల్లమనే కాదు, నాదనేది ఏ పదార్థం ఉన్నా అక్కడ పోగొడతాడు. ఇప్పుడు ఈ పుస్తకం పోయిందనుకోండి, బంగారం అక్కర్లో ఈ పుస్తకం పోయిందనుకోండి, నాది నాది అనుకుంటున్నా అనుకోండి, నీ పుస్తకం పోతే నాకు గొడవ ఉండదు. ఈ పుస్తకం నాది నాది అనుకుంటున్నా, ఇది కనపడుతుంది అంటే కనపడుతుంది, ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఏదో అనుకుంటా ఉంటాను కదా. ఇదంతా ఈ అశాంతి నాదిలోంచి వస్తుంది. ఈ పుస్తకం నాది అనుకోవటంలో వస్తుంది. మీ పుస్తకం పోతే నాది ఏం ఎర్రచేమ కుట్టినట్టు అనిపించదు. ఎక్కడో బంగారం దాకేటక్కర్లేదు. అయితే మనం అందరం దేని కూడా పరిగెడుతున్నాం, నాది కూడా పరిగెడుతాం. జరిగేది సృష్టిలో జరిగింది, యంత్ర వాడైనా చేసేదే. ఇలా నేనొస్తే నాది వచ్చేస్తుంది, నేననే తలంపు వస్తే మనస్సు వచ్చేస్తుంది, మనస్సు వస్తే నాది వస్తుంది, మనస్సు వస్తే దేహం వస్తుంది, దేహం వస్తే లోకం వస్తుంది. అన్నీ వరుసగా వచ్చేస్తాయి. ఇదొచ్చారు మామూలుగా రైలు పెట్టిన కింద, రైలు డబ్బాల కింద అన్నీ వచ్చేస్తాయి. అంటే మీరు ఏం చెప్పారు, భగవాన్ చెప్పింది ఏంటంటే మీరంటూ లేరచ్చడం, మనం అంటూ లేమటం, ఉన్నామని అనుకోవటం వల్ల ఈ గోళంతా వస్తుంది. అసలు మనమంటూ లేము. ఉన్నది ఈశ్వరుడే, ఉన్నది బ్రహ్మమే, ఉన్నది ఒకటే. ఈ రూపాల్లో కనిపించింది ఆయన నారాయణుడే. ఈ రూపాల్లో కనిపించింది ఆయనే. ఏ రూపంలో ఉన్నాడని లోపల అంతర్యాముగా ఉన్నవాడు ఆయన. అలా ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, నువ్వు లేనే లేవు. ఉన్నామనుకుంటున్నావు కాబట్టి యోగాలు సాధనలు ఈ శరణాగతులు ఇంకో సిద్ధాంతాలు 90 సిద్ధాంతాలు చెప్పారు. ఇందులోంచి నువ్వు బయటికి తీసుకురావడం, నువ్వంటూ లేవు కానీ ఉన్నాం అనుకుంటున్నావు. అందులోంచి బయటికి తీసుకురావడం కోసం ఈ సిద్ధాంతాలు, ఎన్ని మతాలు వచ్చినా, ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా, ఎన్ని అక్కడి నుంచి వచ్చినా, మన చేతిలో ఏమీ లేదు. అయితే మనసు బాగు చేసుకుంటే, చిత్తశుద్ధి ఉంటే, సంస్కారం కనుక ఉంటే మనిషికి, సభ్యత కనుక ఉంటే వాడిని వలకాట్లో కూర్చోబెట్టిన శాంతిగా ఉంటాడు. ఆ లోపల సంస్కారం లేనప్పుడు అసలు మన మనస్సును మనం బాగు చేసుకోవాలని బుద్ధి లేని వాడికి పదంతస్తులు నాడు కూర్చున్నాడు అయితే ఆడికి అశాంతి, ఆడికి నిద్ర పట్టదు. అంటే నువ్వు అలా జపం చేయగా ఏదో నామాన్ని స్మరించుకో. ఏదో ఒక నామాన్ని భగవంతుడి యొక్క అవతార పురుషుల్లో ఏదో నీకు నచ్చిన నామాన్ని స్మరించుకో. స్మరించుకుంటే అంటే ఆ నామం తాలూకు ఆ శక్తిని గుర్తు వస్తూ ఉంటాడు. అంటే పరమేశ్వరుడు గుర్తుకు వస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు నీ గుర్తుగా ఆ పరమేశ్వరుని స్మరించగా 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 ఆయన వద్దని చెప్పిన పనులు మానేసి డూస్ అండ్ డోంట్స్ అంటారు. ఆయన వద్దని చెప్పిన పని మానేయటం, చేయమని పని చేయటం. ఆయన చేయమని పని మనం మానకూడదు, వద్దని చెప్పిన పని చేయకూడదు. ఆ రకంగా మన జీవితంటే ఆయన అనుగ్రహాన్ని, ఆ రకంగా మన జీవితాన్ని నడుపుకుంటుంటే భగవంతుడు చెప్పినట్లుగా, మన మనస్సు చెప్పినట్లుగా కాకుండా, నీకు అర్థమవుతుంది, మన అహంకారం చెప్పినట్లుగా కాకుండా, మన అజ్ఞానం చెప్పినట్లుగా కాకుండా, భగవంతుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను ప్రమాణంగా తీసుకుని ఆయన చెప్పినట్టుగా నడిస్తే ఉన్నది ఆయన ఇంకేం లేదనే సంగతి మనకు అనుభవంలోకి వస్తున్నాను ఇక్కడికి. ఇంకోటి మనకు సబ్జెక్ట్ అర్థమవుతుందంటే క్లారిటీ వస్తుంది, సబ్జెక్ట్ మనకు బాగా అర్థమవుతూ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ పుస్తకాన్ని నేను ఎంత స్పష్టంగా చూస్తున్నానో, ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఎంత స్పష్టంగా చూస్తున్నానో, ఈ వాచీ నేను ఎంత స్పష్టంగా చూస్తున్నానో, సబ్జెక్ట్ మీకు కనుక అర్థమవుతుందంటే మీ లోపల నారాయణుడు మీకు అంత స్పష్టంగా వ్యక్తమవుతాడు. రుజువులతోటి సాక్షాలతో సంబంధం లేదు, దాని తాలూకు సుఖం, దాని తాలూకు శాంతి, దాని తాలూకు సౌందర్యం, దాని తాలూకు ఆనందం అన్నీ జీవించి ఉండగానే మీరు పొందవచ్చు. అది మీరు జపం ఏదోటి ఏదో నామం తీసుకోండి, ఏదోటి కబీర్ ఒక మాట అన్నాడు, మీరు కృష్ణనామం చేయండి, శివనామం చేయండి, రామనామం చేయండి, అమ్మవారి నామం చేయండి, ఏదో భక్తిగా మీకు ఏ నామం మీద విశ్వాసం ఉంటుంది ఉన్నది ఒకటి, ఉన్నది ఒకటి. కుష్ఠరోగం వచ్చి కబీర్ అన్నాడు, కుష్ఠరోగం వచ్చి చర్మం పొలుసుల కింద రేగిపోయి నీకు అర్థమవుతుంది, ఆ పులుసులు కిందకి రాలిపోతా అంటే శరీరం కొంతమంది శరీరాలు చాలా అందంగా ఉంటాయి, నున్నగా ఉంటాయి, నున్నగా ఉన్న తాడు రోడ్డు ఎలా ఉంటాయో కొంతమంది శరీరాలు నున్నగా ఉంటాయి, చర్మం కూడా నున్నగా ఉంటుంది, కొంతమంది చర్మం చాలా బాగుంటుంది. కబీర్ ఏమున్నాయంటే అందమైన చర్మం గల ఉన్నవాళ్ళకంటే కుష్ఠరోగితోడు బాధపడుతూ ఆ చర్మం పొలుసుల కింద రాయిపోయినా సరే ఈ అందమైన శరీరం వాడు ఒక భగవంతుడి నామం చేయకపోతే కుష్ఠరోగి నామం చేస్తానికి కుష్ఠరోగిని మనం గౌరవించాలి, వాడికంటే వీడే ఉన్నది. అందమైన శరీరం గలవాడు, అందమైన చర్మం గలవాడు భగవంతుడు అనుగ్రహాన్ని పాత్రుడు అవడు, చివరికి కుష్ఠరోగే భగవంతుడికి పాత్రుడు అవుతాడు అని కబీర్ చెప్పాడు ఈ మాట. మీకు మీ శరీరం అందంగా ఉండొచ్చు, మీ చర్మం నున్నగా ఉండొచ్చు, తారు రోడ్లాగా మీరు ఉండవచ్చు, కానీ మీకు ఈ భక్తి లేదు, ప్రేమ లేదు, వివేకం లేదు, జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు, మీకు శరీరం నున్నగా ఉన్న లాభం లేదు. శరీరం ఒక కుష్ఠరోగంతో ఉన్నప్పటికీ ఈ నామం చేసేవాడికి, జపం చేసేవాడికి, ఈశ్వరుడి పట్ల ధ్యానం చేసేవాడికి వీడికంటే వాడు తొందరగా బాగుపడతాడు. కుష్ఠరోగం ఉన్న సరే వాడు బాగుపడతాడు, వాడిని మనం ఎక్కువ గౌరవించాలని, వాడే తొందరగా తరిస్తాడని ఎవరు కబీర్ దాస్ చెప్పాడు. అందమైన వాడికంటే కుష్ఠరోగులు మెరిగినాడు నామం కనుక వాళ్ళు విడిచిపెట్టకుండా చెప్ప ఈశ్వరుడు యొక్క నామాలు ఒక నామాన్ని వాడు ఒక నామం చాలు ఒక నామాన్ని వాడు చెప్పిస్తాడు. అయితే మీరు అభ్యాసం చెయ్యాలి. ఏదైనా ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం అభ్యాసం చెయ్యాలి. అభ్యాస విషయంలో ప్రాక్టీస్ విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. ప్రాక్టీస్ బాగా అభ్యాసం చెయ్యాలి, బాగా అభ్యాసం చెయ్యాలి. మన నన్ను ఎవరు ఎవరో పెద్ద స్వామి గారు చూడటానికి వచ్చారు అరుణాచారు. చాలా పెద్ద 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 చదువులు చదువుకున్నారా, ఆయనకు ఐదారు భాషలు వచ్చును, ఆయనకు ఐదారు భాషలు వచ్చును, చాలా పెద్ద ఆయన, చాలా ఇంగ్లీష్లో కూడా చాలా పుస్తకాలు రాశారు. ఆయన ఎక్కువ వశిష్ఠగుహలో ఉంటారు, బదరేళి దారిలో, హిమాలయ పర్వతాల్లో బదరేళి దారిలో వశిష్ఠగుహలో ఉంటారు. ఏదో మాట సందర్భం నేను ఆయన చూడటానికి వస్తానని చెప్తే ఆయన నన్ను చూడటానికి వచ్చి చూసి వెళ్ళారు. నేను ఎలా చెప్పాను, భగవద్గీతలో మనం ఇలా చెప్పాడు కదండి, వారు ఇలా అన్నారేంటి, వీరు ఇలా అన్నారేంటి, వారు అలా అన్నారేంటి, వీరు ఇలా అన్నారంటే అన్నాడు. మరి వారు అలాగా వీరు ఇలా అనకపోతే భగవంతుడి కంటే నేను గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి ఆయనకి ఎలా కుదురుతుంది అన్నాడు. అక్కడ భగవంతుడి సరిగ్గా చెప్పలేదని చెప్పకపోతే వాళ్ళు గొప్పతనం ఎలా తెలుస్తుంది మనకి? భగవంతుడి కంటే మేము గొప్పవాళ్ళం, భగవంతుడి కంటే మేము తెలియని వాళ్ళం, భగవంతుడి కంటే మేము వివేకవంతులు, లోపల పొగరబోతున్నాం ఏడ్చి అలా చెప్తారు వాళ్ళు. మరి ఆ పొగరబోతుతనం ఎలా తెలుస్తుంది అలా చెప్పకపోతే మనకన్నారు. ఆ తెచ్చవాళ్ళ మాటలు వేసుకుని తిరగకండి మీరు. కృష్ణుడు చెప్పడం, రాముడు చెప్పడం వాళ్ళు సరిగ్గా లేదు సరిగ్గా లేదని కొంతమంది అంటారు. అలాగా వాళ్ళకి తెలుసుని అంటాం కాదు, వాళ్ళకంటే మేము పెద్దవాళ్ళు అనేటువంటి లోపల గర్వంతుడు చెప్పే మాటలు. శుభ్రంగా బుద్ధి పాడైపోవడం వల్ల చెప్పే మాటలు, ఆ మాటలు మనం ఇప్పుడు ఉచ్చారణ చేసుకోవడం కూడా అనవసరం. ఈ గోడ పక్కన ఏముంది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఈశ్వరుడు మాటకు ఆక్షేపణ చెప్పటండి. అంటే ఈశ్వరుడు పరాయణ చేయడం పొరపాటుగా చెప్పాడు కృష్ణుడు అంటే, అంటే వాడు భగవంతుడి కాదని అర్థం. భగవంతుడి మనల్ని ప్రేమించినట్టుగా ఎవడో ప్రేమించడం, భగవంతుడి మనల్ని ప్రేమించినట్టుగా ఎవరో ప్రేమించడం. మనకని సత్యమే చెప్తాడు కానీ అసత్యం చెప్తాడు, మనం బాధపడే మాట చెప్తాడు కానీ పనికిరాని మాట ఎందుకు చెప్తాడు? ఆ బుద్ధి మనకుంటే ఇతరుల మాటలు మనం పట్టించుకోమని చెప్తాడు. అదే దారిపోయేడు మాట్లాడే బుధా నేసి తిరుగుతాం. ఇంకేత దారిపోయేడు మాట్లాడే బుధా నేడు ఎందుకు చేసి తిరుగుతాను? ఇది దారిపోయేవాడితో సమానం లేదు. వీడే ఆ కేటగిరీ వాడే కానీ భక్తిని ముసిగేసుకున్నాడు. అయితే నిరంతరము నువ్వు చేస్తున్నటువంటి జపం నిరంతరం చేస్తుంటే నీకు ఇతర ఆలోచనలు తగ్గిపోతాయి, ఇతర ఆలోచన ఇతర తలంపులు తగ్గిపోతాయి, పరమేశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడనే భావన కుదురుతుంది. పరమేశ్వరుడు ఒకడున్నాడనేటువంటి ఆ భావన కుదురుతుంది. ఆ మాట సాత్వికంగా ఉండాలి, చేత సాత్వికంగా ఉండాలి. ఇదోటి మనం భక్తులు ముఖ్యంగా నేర్చుకోవలసిందంటే మాట సాత్వికంగా ఉండాలి, చేసే పని సాత్వికంగా ఉండాలి, బుద్ధి సాత్వికంగా ఉండాలి. ఆ సాత్విక బుద్ధిని మనం అలవాటు చేసుకుంటే మనకు మోక్షం వస్తుంది. కొంతమంది అంటారు మాకు మోక్షం కూడా వద్దండి, ఈశ్వరుడి పాదాల దగ్గర భక్తి సరిపోతుంది మాకు, మాకు మోక్షం వద్దు, అంత దూరం అక్కర్లేదు, ఈశ్వరుడి పాదాల దగ్గర మాకు భక్తి కలిగింది. ఆ మాట నేర్పు, ఆ మాట నేర్పు కూడా మనం ఆ మాటను సాత్వికంగా ఉండాలి. మరి ఎవరు అర్జునుడి కృష్ణుడి చర్యల పేరు ఏం పేరు? సుభద్ర. కృష్ణుడి చర్యల పేరు సుభద్ర. ఆ సుభద్రను అర్జునుడికి పెళ్లి చేయాలని కృష్ణుడు అనుకున్నాడు, దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేయాలని బలరాముడు అనుకున్నాడు. కానీ బలరాముడితో చెప్పాడు మనకు ఆడి సమానం ఏంటి సమానమే, సుభద్ర అర్జునుడు చేసుకోవడానికి ఇష్టపడతాం కదా, ఇష్టపడతాను కాబట్టి చేస్తాం. ఆడు దుర్యోధనుడిని చేసుకోవడానికి ఇష్టపడితే దుర్యోధనుడికి చేద్దాం కదా, అని అర్జును చేసుకోవడానికి ఇష్టపడతామని చెప్పి బలరాముడికి నచ్చ చెప్పి కృష్ణుడిని చూశాడు, కృష్ణుడి పెళ్లి చేశాడు. ఇక్కడ జాగ్రత్తగా సత్యం, ఈవిడి అక్కడికి వెళ్ళేవాడికి పాండవుల దగ్గరికి వెళ్ళేప్పటికి అర్జునుడి ఇంటికి వెళ్ళేప్పటికి గౌక్కుని ఆవిడకి అసూయ కలిగింది. ఎవరికి? ద్రౌపదికి. అతివ్రతంలో ఆవిడ పేరు కూడా చెప్తారు. మామూలుగా మంచివాళ్ళే, చెడ్డవాళ్ళని కాదు. అంటే అది కూడా కొంపలోకి వచ్చిన ఎవరు, మన సుభద్ర కూడా ఇంటికి వచ్చినప్పటికి ఆ ముఖం చూసి కళ్ళు చూసి కళ్ళు చూసి ప్రేమ పూరితంగా లేదు. ద్రౌపది కళ్ళు ప్రేమ పూరితంగా లేదు. మీ కళ్ళు చూస్తే మాకు తెలుస్తూ ఉంటుంది కదా, మీ కళ్ళు ద్వేషంగా ఉన్నాయా, ప్రేమగా ఉన్నాయా, కోపంగా ఉన్నాయా. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ఈ ముఖం చూస్తే మీ మనసు కూడా ఎలా ఉందో తెలుస్తూ ఉంటుంది. ఈ కళ్ళలో ద్వేషం ఉందనుకోండి అది తెలుస్తూ ఉంటుంది. మీ మనసులో కోపం ఉందనుకోండి అది తెలుస్తూ ఉంటుంది. మీ మనసులో భయం ఉందనుకోండి అది తెలుస్తూ ఉంటుంది. ఒకరు దాచుకున్నారు మీరు దాచుకోలేరే భయాన్ని. ఇంగ్లీష్ లో సామెతి ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. అలాగే ద్రౌపది ముఖంలో చూసేటప్పటికి ఆ ప్రేమపూరితమైన చూపుడు లోపలకు రమ్మని ఆహ్వానిస్తూ ఒక నోడుతో చెప్పినా అది ఉరవైన లేదు. లోపలకు దయచేయండి దయచేయండి అని ఆ మాటలు అంటున్నా ఆ మాట ఉరవైన లేదు. అది సుభద్ర గ్రహించింది లేదు కానీ భగవంతుడి కృష్ణ మారా భగవంతుడు గ్రహించాడు. భగవంతుడు గ్రహించి నీకు ఎలా అసూయ వస్తుందేంటి అని అనలేదు. ఎవరిని? ద్రౌపదిని. నీకు ఎలా అసూయ వస్తుందేంటి అని అనలేదు. ఏం చెప్పాయంటే ఎవరితో చెప్తున్నాడు? సుభద్రతో చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు అర్జున్ని ఎంత బాగా గౌరవిస్తావో, నీ భర్త అర్జున్ని ఎలా గౌరవిస్తావో ద్రౌపదిని కూడా అలాగే గౌరవించాడు. నాకు అర్థమవుతుంది. ద్రౌపదిని కూడా ఆవిడ తెద్దావుడు, ఆవిడ తెద్దావుడు. సుభద్రకి ద్రౌపది మీద అసూయ లేదు. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ద్రౌపదికి అసూయ ఉందని చెప్పకుండా సుభద్రతో ఏం చెప్తున్నాడంటే ద్రౌపది మీద నీకు అసూయ రాకుండా చూసుకోను. ఆ దేవుడు తెలివితేటలన్నీ అక్కడ ఉన్నాయి. మనం బుడబొక్కలో రోడ్డు మీద పడిపోతాం. అందుకే వాడు జీవుడు అయ్యాడు, మనం జీవుడు అయ్యాడు. నీకు అర్థమవుతుందా? సుభద్రకి అసూయ లేదు, ద్రౌపదికి అసూయ వచ్చింది. అప్పుడు ఇది ఏమంటున్నాడు? ద్రౌపది నీకు అసూయ ఉందని చెబుతున్నాడు. సుభద్రకు చెప్తున్నాడు ఎప్పుడన్నా ద్రౌపది మీద నీకు అసూయ వచ్చిందని కదా, రాకుండా చూసుకోవాలి. ఏం చదువు నీకంటే పెద్దవాడు. అర్జునుడు నీ అంత గౌరవంగా చూస్తున్నావు, ద్రౌపదిని కూడా అంత నువ్వు గౌరవంగా చూసుకోవాలి. అంత నువ్వు గౌరవంగా చూసుకోవాలి. ఆవిడ చెప్పిన మాట నువ్వు వింటూ ఉండాలి అని ఆ ద్రౌపదిలో ఉన్న లక్షణాలని సుభద్ర మీద ఆరోపించి చెప్పాడు. ఆ భగవంతుడు చెప్పేటప్పటికీ అసూయ పోయింది, అసూయ బుద్ధి పోయింది, ఆహ్వానించగా మనం ఆహ్వానించకూడదని లోపలి పైకి దయచేయని అంటాను కదా, లోపల దయచేయమని లేదు. ఈ పాడు బుద్ధి అంతా ద్రౌపదికి వెంటనే కొన్ని క్షణాల్లో పోయింది. అది వాడి దేవుడు. వాడే నల్ల నాయ. అంటే వాడికి నువ్వు నీకు ద్వేషబుద్ధి ఉంది, నువ్వు మంచి ఆవిడ కాదని చెబుతాడు. అది కృష్ణుడు ఎవరిని? ద్రౌపదిని. ఇది అంతా ఎవరి మీద? సుభద్ర మీద ఉంపెట్టి చెబుతున్నాడు. సుభద్ర మీద ఉంపెట్టి చెప్తే ఏదో పెద్ద ఆయన చెబుతున్నాడని వింటాను కానీ ఆవిడకి ఏం ద్వేషం లేదు. ఈ గుణాలన్నప్పుడు ఇలా చెప్పడం ఆవిడకు పోయింది. వాడి భగవంతుడు అంటే ఏంది? చెప్పినట్లేడు, ఆవిడకేం సలహా చెప్పినట్లేడు. ఎవరికి? ద్రౌపదికి. లోపల నా చెడ్డ గుణాలు తీసేశాడు. వాడికి నారాయణుడు. మనం ఎలా మాట్లాడాలో తెలియక బజార్లో పడిపోతాం. అంటే మాట కూడా ఆవిడ చెప్పినట్లేడు, ఒక సలహాలు చెప్పిన మాట కూడా తీయగా ఉండాలి, మాట కూడా స్వీట్గా ఉండాలి. తర్వాత మనం మాట్లాడే మాట మన పరిసరాలకి, మనకు సన్నిహితంగా ఉన్న వాడికి, మన పరిసరాలకి శాంతి అంటే నువ్వు అభ్యాసం విడిచిపెట్టద్దు. అంటే నువ్వు మానసికంగా నోటితో అనక్కర్లేదు, మనస్తోడు కూడా నువ్వు దేవుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క నామాన్ని నువ్వు మనస్తోటి చేసుకుంటున్నప్పుడు, లేకపోతే ఓం శ్రీ సాయిరామ్, అయితే ఓం రామ్, ఓం రామ్, ఓం నమో నారాయణాయ, ఏదో ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవ వ్యాపించింది దేవా, అంత బ్రహ్మమే. వాసుదేవుడు అంటే బ్రహ్మం, అక్కడ వ్యక్తి కాదు, నారాయణుడన్నా బ్రహ్మమే, వాసుదేవుడన్నా బ్రహ్మమే. ఉన్నది ఒకటంటే ఒక్కటే, ఉన్నది ఒకటంటే ఒక్కటే. ఆ ఒక్కటే అనేకంగా కనిపిస్తున్నంత కాలం మనకు భయం కలుగుతుంది, ద్వేషం కలుగుతుంది, మృత్యుకు లోబడతాం, అమృతత్వం రాదు మనకు. ఒకడవో నిన్ను మాయమనరించి వచ్చేవారు ఎవరు, ఇది నీ దానం మారినా చెడ. ఒకడవో నిన్ను మాయమనరించి వచ్చేవారు ఎవరు, ఇది నీ దానం మారినా చెడు. ఒకడు అంటే ఒక్కడే, మరి ఇదంతా నానార్థం, అనేకత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా నీ మాయ, నీ పాదాలను ఆశ్రయిస్తే మాయ కూడా పోదు. నీకు నానార్థం అనేకత్వం ఉంది, కానీ నీకు మృత్యువు తప్పదు. ఈ జన్మ మరణ ప్రభావాలన్నీ అలాగుంటాయి, నానార్థంలో అనేకత్వంలో ఒకటే చూడగలగాలి. ఒకటంటే ఉన్నది ఒక్కటే, అదే ఇన్ని వేషాలు, అదే ఇన్ని ఇన్ని రూపాలు ధరించింది, ఇన్ని నామాలు ధరించింది, ఇన్ని వేషాలు ధరించింది. అది ఒక గేమ్ ఇది. కానీ మీరు మటుకు చూసేది మనుషుల గుణాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ శరీరాలు రంగులు వేరుగా ఉంటాయి, ఈ మనస్సుల గుణాలు వేరుగా ఉంటాయి. ఈ మనస్సులు నిజం కాదు, దేహాలు నిజం కాదు. వాళ్ళ దేహ పూర్వజన్మలో వాళ్ళు చేసిన కర్మను బట్టి కొంతమందికి మంచి గుణాలు ఉండొచ్చు, చెడ్డ గుణాలు ఉండొచ్చు. ఈ గుణాలు కూడా మనస్సులో ఉంటాయి. నలుపని, తెలుపని, ఎరిపని అని శరీరానికి పరిమితం, ఇవన్నీ అసత్యమే. ఇవన్నింటికి అచేతంగా ఒకడు ఉన్నాడు నారాయణ. నువ్వు వాడిని చూడు, నువ్వు వాడిని చూస్తే వాడి మనస్సులోని వికారాలు నీకు రావు, వాడి శరీరానికి సంబంధించిన రంగుల యొక్క ప్రభావం కూడా నీ మీద పడదు. ఎంతటి నల్లవాళ్ళని చూసినా నీకేమి అనిపించదు, ఎంతటి అందమైన చూసినా నీకేమి ఆకర్షణ ఉండదు, ఎంతటి నల్లవాళ్ళని చూసినా ఏ నీకు ఆలోచింపు ఉండదు, ఎంతటి అందమైన చూసినా నీకు ఆకర్షణ ఉండదు. ఎప్పుడు అంతర్యామలోన నారాయణ దర్శించినప్పుడు, అది నీ కడసారి జన్మం. అంటే నువ్వు అది నీకు ఇష్టంగా జరుగుతూ ఉండాలి. భగవద్గీతలో రహస్యం ఏంటంటే, భగవద్గీతలో రహస్యం ఒకటి, అర్జున ప్రతి శరీరానికి పరమేశ్వరుడు పని కేటాయించాడు, ప్రతి శరీరానికి పరమేశ్వరుడు పని కేటాయించాడు. ఆ పని చేసేటప్పుడు నువ్వు అయిష్టంగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి, ప్రీతిగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి, ప్రీతిగా చెయ్యి, ప్రేమగా చెయ్యి. ఆ పని చేసేటప్పుడు అలా ఇష్టంగా చేస్తా అంటే ప్రీతిగా, నీకు భగవంతుడు ఆ పని కేటాయించాడు కాబట్టి ఇష్టంగా చేస్తా అంటే, ప్రీతిగా చేస్తా అంటే, ప్రేమగా చేస్తా అంటే, పాత వాసన అంటే పోతే కొత్త వాసన రావు. అదే పని విసుగ్గా చేస్తా అంటే, చిరాగ్గా చేస్తా అంటే, పాత వాసనలు అలా ఉంటాయి, అటు వచ్చి కొత్త వాసనలు తగులుతాయి. ఆ పనే విసుగ్గా చేస్తా అంటే, పాతప్పుడు అలా ఉంటే మరి కొత్తప్పుడు వచ్చి కలుస్తారు. కొంతమంది పాతప్పులు తీర్చడం కొత్తప్పులు చేస్తా ఉంటారు. కానీ ఇల్లు కట్టుకోవడానికి దానికి అప్పు చేయరు. ఆ పాత అప్పులు తీరుతా మళ్ళీ కొత్త అప్పులు చేస్తా ఉంటారు. అంటే నువ్వు చేసే భగవంతుడిని కేటాయించిన పని అది భగవంతుడే పని, భగవంతుని సంబంధించిన వర్క్ అది అని నువ్వు ఇష్టంగా ప్రేమగా ప్రీతిగా చేస్తా ఇష్టంగా కాకుండా ఇష్టంగా కనుక చేస్తే నీకు పాత సంస్కారాలు పాత వాసనలు పోతాయి, కొత్త వాసనలు వచ్చి కలవర్జున నువ్వు చేసే పని విసుగ్గా చేయొద్దు, ఇష్టంగా చేయొద్దు, అయిష్టంగా వద్దు, అప్రీతిగా వద్దు, ప్రీతిగా చేయొద్దు. నీకు దేహ ప్రారంభంలో అందరూ యుద్ధాలు చేయక్కర్లేదు, నీ ప్రారంభంలో యుద్ధం చేయాలి. అర్జునుడు కృష్ణుడు అందరినీ యుద్ధాలు చేయమంటున్నాడు, మన పనులు మనం చేసుకోమంటున్నాడు, అర్జునుడు మనకి యుద్ధం చేయమంటున్నాడు. అది అటు ప్రారంభంలో అంటే భగవంతుడు ఆడికి కేటాయించాడు, ఈశ్వరుడు కేటాయించిన పని. అయిష్టంగా చేస్తాం అనుకో, పని తప్పదు. అయిష్టంగా చేస్తే పని తప్పదు. పాత వాసనలు అలా ఉండిపోతాయి, కొత్త వాసనలు వస్తాయి. అది చేసి ప్రేమగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి, ఇతరుగా చెయ్యి. ఇంకోటి ఎంత వాళ్ళు మన పట్ల ఎలా ఉంటున్నారో మనకనే వస్తారు. ఇతరులు మన పట్ల మనం ఇతరుల పట్ల మనం భగవంతుడు చెప్పినట్టుగా ఉంటే సరిపోదు. ఈ జ్ఞాపకం ఈ బాగుపడే వాళ్ళ లక్షణం. ఇతరులు మన పట్ల ఎలా ఉంటున్నారో మనకు అనవసరం, మనకు అనవసరం. వాళ్ళ పట్ల మట్టుకు మనం భగవంతుడు ఎలా చెప్తే అలా ఉంటే సరిపోదు. వాళ్ళు ద్వేషించొద్దు, ప్రేమించమని చెప్పాడు. మనం ద్వేషించడం మానేసి ప్రేమిస్తే సరిపోతుంది. వాళ్ళు చెడ్డ వాళ్ళు అది చెడ్డతనం ఉంటే వాడు ఈశ్వరుడు చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. ఇంచేతంటే చెడ్డ మంచి అనేది మనసుకు సంబంధించింది, రంగు దేహానికి సంబంధించింది. ఆ రెండు వాళ్ళు కాదు, అన్ని కల్పించుకుంటాయి. గుణాలు కూడా నిజంతాయని కల్పించుకున్నాయి. అంచేత నువ్వు ఎక్కడ ఉన్నా, గుండుగురంలో ఉన్నా, ఏలూరులో ఉన్నా, అరుణాచలంలో ఉన్నా, కాశీలో ఉన్నా, రామేశ్వరం, నువ్వు ఎక్కడ నీ దేహం ఎక్కడ ఉందా, ఎక్కడ ఉందా, నీ మనస్సు అణిగి ఉంటే, నీ మనస్సు చల్లగా ఉంటే, నీ మనస్సు సంస్కరింపబడి ఉంటే, నీ మనస్సు రాగద్వేష రహితంగా ఉంటే గుండుగొలలో ఉన్న కాశీలో ఉండక్కర్లేదు, రామేశ్వరంలో ఉండక్కర్లేదు, అరుణాచలంలో ఉండక్కర్లేదు. గుండుగొలలోన పరమశాంతి, పరమశాంతిని అనుభవిస్తావు అర్జున. పరమశాంతి శాశ్వతమైన శాంతిని అనుభవిస్తావు. నిరంతరము భగవంతుని మరించే వాడికి ఏంటంటే ముగింపు లేని శాంతి, పరమశాంతి. అది ఎక్కడున్నవాటి ఆ స్థలం ముఖ్యం కాదు, పరిసరాలతో సంబంధమైన శాంతిని అనుభవిస్తాడు వాడు. ఈ రహస్యం బయట లేదు, ఈ రహస్యం మీ మనసులో ఉంది. ఈ లోపల బయట, లోపల బయట కూడా వదిలేయండి. బయట ఉన్నవాడే లోపల ఉన్నాడు, లోపల ఉన్నవాడే బయట ఉన్నాడు. వాడి వేరు, వీడి వేరు కాదు. వాడి వేరు, వీడి వేరు అయితే మళ్ళీ ద్వైతం వస్తుంది అక్కడ. వాడి వేరు, వీడి వేరు కాదు. అంతటా ఉన్నవాడే లోపల ఉన్నాడు, లోపల ఉన్నవాడే అంతటే ఉన్నాడు. విద్యం కూడా గుణమే. కొంతమంది ఎక్కువ ఏదైనా కలిసి వస్తే పొంగిపోతారు, అది కూడా గుణమే. ఏ రకమైన గుణాలు లేకుండా ఉన్న ముఖం దక్షిణామూర్తి ముఖం. కొంతమంది నిందొస్తే ముఖం చిన్న చేసేసుకుంటారు. మీకు అర్థమవుతుందా? స్వాత్రం చేసుకుంటే, స్వాత్రం వస్తే ముఖం పెద్ద ముఖం చేసేసుకుంటారు. ఆ ముఖంలో ఎవరైనా స్వాత్రం చేశారనుకోని ఆ ముఖం పెద్ద ముఖం చేసేసుకుంటారు. ఎవరు నిందిస్తే చిన్న ముఖం చేసేసుకుంటారు. ఆ నిందాస్తుతో సంబంధం లేకుండా మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళు నిందించిన ఒకటే, స్తోత్రం చేసిన ఒకటే, మన మనసులో వికారంగా ఆ స్థితికి రా అర్జున. నువ్వు ఆ స్థితిని పొందు, అప్పుడు నీకు జీవన్ముక్తి సుఖం వస్తుంది. మనం నిందాస్తుతిని పట్టించుకోకూడదు, అది అబద్ధమే. నిందా అబద్ధమే, స్థుతి అబద్ధం, రెండు అసత్యాలే. అది మీరు లోపలికి తీసుకోకూడదు. నిందని లోపలికి తీసుకోకూడదు, స్తోత్రాన్ని కూడా స్థుతిని కూడా లోపలికి తీసుకోకూడదు. అంచేది నీకు మినహాయింపులు లేకుండా, నీ మనస్సులో మినహాయింపులు లేకుండా ఈశ్వర సంకల్పాన్ని నువ్వు గౌరవించడం నేర్చుకుంటే నీకు వ్యక్తిభావం నశిస్తుంది. ఏమి నశిస్తుంది నీకు? వ్యక్తిభావం నశిస్తుంది. అంతా ఈశ్వరుడనే భావం నీకు కలుగుతుంది. అని ఇంకోటి, అంతా ఈశ్వరుడే, అంతా ఉన్నదంతా ఒకటే, అంతా ఈశ్వరుడే. రమణ మహర్షి గారు అక్షరమణమాలో చెప్తారు, ఉన్నదంతా ఒకటే అంటున్నారు, అంతా ఈశ్వరుడే అంటున్నారు. మరి నీ అంతా ఈశ్వరుడైనప్పుడు నేను, మరి నేనెవండి? అంతా ఈశ్వరుడు అన్నప్పుడు నేనెవండి? మరి నేననే తలంపు ఎందుకు వస్తుంది? అంతా ఈశ్వరుడు అన్నప్పుడు, అంతా ఒకటి అన్నప్పుడు నేను, నేననే తలంపు నాకు వస్తుంది కదా. ఈ నేననే తలంపు ఎందుకు వస్తుంది? వచ్చేది అరుణాచలేశ్వరుడా, ఈ నేననే తలంపు, నీ నేననే తలంపు మీద రెండు పాదాలు పెట్టేది అణిచేయి. అప్పుడు నాకు అంతా ఈశ్వరుడైన అనుభవం కలుగుతుంది, అప్పుడు అద్వైత అనుభవం కలుగుతుంది, అమృత అనుభవం కలుగుతుంది. ఆ పని చేసి పెట్టాడు అరుణాచలేశ్వరుడు. పదాలు ఈ నేననే తలంపు మీద పెట్టి అణిచి అణిచేస్తే భగవంతుడు చెప్పింది అంతా ఒకటేనటువంటి అనుభవం నాకు వస్తుంది. అప్పుడు ఎప్పుడు చూసినా ఆనందమే, ఎక్కడ చూసినా శాంతి, ఎక్కడ చూసినా సుఖమే, బయట సుఖం లోపల సుఖం. అంటే నువ్వు భగవంతుడి నామం నిరంతరం చేస్తుంటే ఏదో నామం నీకు ఇష్టమైన నామం, రామనామం లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో నీకు ఇష్టమైన నామం, ఇది నువ్వు భగవంతు యొక్క నామం నువ్వు నిరంతరంగా కొనసాగిస్తుంటే నీకు అక్కర్లేని తలంపులు యూస్లెస్ థాట్స్, ఉపయోగం లేని తలంపులు, ఉపయోగం లేని ఆలోచనలు, ఉపయోగం లేని ఊకలు రావటం తగ్గిపోతుంది. మనకు అక్కర్లేని తలంపులు వస్తాయి. ఇంటికి పనికిరావు, యుగానికి పనికిరావు, పరాణికి పనికిరావు. మనకు ఉపయోగం లేని తలంపులు ఇస్తూ ఉంటాయి. అవి యుగానికి పనికిరావు, పరాణికి పనికిరావు. అయ్యి నువ్వు దూడను కట్రాడికి కట్టేస్తే ఆ కట్రాడి పట్టుకుని, ఆ కట్రాడిని పట్టుకుని ఎలా ఉంటుందో దూడ. అలాగే నీ మనస్సు ఏదో దేవుడి పేరుకి ఎలా కట్టేస్తారు జపం, నీ మనస్సు చేత జపం చేయిస్తుంటే ఆ మనసుకి ఇతరాలు వచ్చి రాకపోతే, ఇతర తలంపు రాకపోతే, ఈ రాగం ఒక తరంపు, ద్వేషం ఒక తరంపు, వాటి యొక్క వేగం కూడా తప్పిపోయింది. అవి తలంపులే, చావు కూడా నిజం, మన దేహం చనిపోతుంది కదండి, అది కూడా నిజం కాదు, అది కూడా తలంపే. దేహం చనిపోతుంది అది కూడా తలంపు కాదు, అది కదా నిజం కాదు, అది కూడా తలంపే. దేహం పుట్టడం ఒక తలంపు, సంతోషం ఒక తలంపు, దుఃఖం ఒక తలంపు, దేహం జని, దేహం తిరిగి జన్మించినప్పుడు అదొక తలంపు. దేహాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, దేహాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటారు. మనుషులు లోకంలోకి వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మనుషులు లోకంలోకి వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. శరీరాలకు చావులు వస్తూ ఉంటాయి, పుట్టుకలు వస్తూ ఉంటాయి, పుట్టుకలు వస్తాయి, చావులు వస్తారు. చనిపోయిన వాడు పుడతా ఉంటాడు, పుట్టినవాడు చనిపోతూ ఉంటాడు. చనిపోయినవాడు పుడతా ఉంటాడు, పుట్టినవాడు చనిపోతూ ఉంటాడు. ఇక్కడ భగవాన్ ఏమని చెప్పాడంటే, అవన్నీ అబద్ధం, అక్కడి మీద నీ మనసు పెట్టకు, అవన్నీ చావుల మీద పెట్టకు, నీ మనసు పుట్టుకుల మీద పెట్టకు, అన్ని అసత్యాలు. అంచేత నువ్వు ఏది నిజమో, ఏది నీ హృదయంలో అంతర్యాముగా ఉందో, ఏదైతే బ్రహ్మ పదార్థం, చావు పుట్టుకతో సంబంధం లేకుండా, కాల దేశము, కాలము దూరము దేశముతో సంబంధం లేకుండా, కాలుడికి అందనది కామానికి అందదు, కామానికి అందనది కాలుడికి అందనది. ఒక పదార్థం ఉంది, బ్రహ్మ పదార్థం ఉంది, ఒక బ్రహ్మ పదార్థం ఉంది. ఇది మనసును చావు పుట్టుకల మీద పెట్టేవా, ఈ పుణ్యాలని పాపాలని చావులని పుట్టుకలని ఇడిపెట్టి ప్రభావం కొట్టిపోతుంది. వీటి అన్నిటి మధ్యలో బ్రహ్మ పదార్థం మీద కనుక మనసును పెట్టి నువ్వు అలా నిలబడి దాన్ని చెప్పిస్తా అంటే దాన్ని ధ్యానం చేస్తా అంటే దాన్ని పొందుతావు, నీ మనస్సు ఎక్కడుంటే దాన్ని పొందుతావు. అది చావు పుట్టుకలు కూడా వదిలేదు, ఈ నిజం కూడా కాదు. ఈ మధ్యన వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడు, బతికి ఉన్నాడు. మా నాన్నగారు చచ్చిపోతే శవం చూడలేని అంటున్నాడు ఒక ఆయన. ఆయనకంటే వీడు చచ్చిపోతే ఇంకా ఆయన శవాన్ని వీడు చూడక్కడు. అంటే మా నాన్నగారు అయితే నాకు బాగా ఇష్టమని చెప్పటం నీకు అర్థమవుతుంది అని చెప్పి ఆయన అంటున్నాడు. అబ్బాయి ఏమంటున్నాడంటే, మా నేను బతికుండగా మా నాన్నగారు చచ్చిపోతే మా నాన్నగారి శవాన్ని చూడలేరు. అంటే అంత ఇష్టం మా నాన్నగారు అని చెప్పడు. ఆ నాన్నగారి కంటే వీడికి ముందు చచ్చిపోతే ఇంకా నాన్నగారి శవం వీడు చూడక్కర్లేదు. ఇవన్నీ కేవలం నూటికి నిలిపాడు మమకారుల నుంచి వచ్చిన మాటలు. వీళ్ళు ఆ నాన్నగారు అనుకోవచ్చు మా అబ్బాయికి నాన్నగారు ఎంత ప్రేమ కదా. మీకు అర్థమవుతుంది, వాళ్ళ నాన్నగారు అనుకోవచ్చు మా అబ్బాయికి నా మాది వాళ్ళకి ప్రేమ కాదు మమకారం. మమకారం వేరు, ప్రేమ వేరు, అహంకారం వేరు, జ్ఞానం వేరు. మమకారం వేరు, ప్రేమ వేరు, అహంకారం వేరు, జ్ఞానం వేరు, ప్రేమ వేరు, ద్వేషం వేరు. మనం ద్వేషించడం నేర్చుకున్నాం కానీ ప్రేమించడం నేర్చుకోడు. ప్రేమించడం నేర్చుకుంటే ఈశ్వరానుగ్రహానికి పాత్రలు అవుతాం. అది ప్రేమ కదా, ఆయన కొనలేదు మాకు మమకారం. ఆ తండ్రి గారు సంతోషిస్తున్నాడు మా అబ్బాయి చూడండి ఎంత ఇష్టంగా ఉన్నాడు నా మీద. ఆయన ఇంకా చచ్చిపోలేదు సుఖంగా ఉన్నాడు, ఇప్పుడు చచ్చిపోయిరా లేడు ఆయన. నేర్చుకోవాలి మనం బతికున్న వాళ్ళ గురించి వీళ్ళు ఎప్పుడు చనిపోతారని కనిపెట్టుకుండకూడదు. మనం చనిపోయిన వాళ్ళ గురించి అంత తొందరగా చనిపోయారని దుఃఖపడకూడదు. ఈ రెండు నేర్చుకోవాలి. బతికున్న వాళ్ళ గురించి వీళ్ళు ఎప్పుడు చనిపోతారని మనం చాకరీ చేయలేక వీళ్ళు ఎప్పుడు చనిపోతారని కనిపెట్టుకుండకూడదు. చనిపోయిన వాళ్ళ గురించి మనం దుఃఖపడకూడదు. ఇది మంచిది కాదు జీవుడికి, ఇది మంచిది కాదు అది మంచిది కాదు. మరి చాకరి చేయలేకపోతే చనిపోతే బాగుండు అనుకుంటూ ఉంటారు, చాకరి చేయలేక అనుకోకూడదు. చనిపోయిన తర్వాత దుఃఖపడకూడదు. బతికొండకి వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు పైకి నోడుతో అనకపోయినా మనసులో కనిపెట్టుకుండకూడదు. మీరు చేయలేకపోతే ఎవరో మనిషిని పెట్టడం ఆ శరీర ప్రారంభంలో శరీరం ఎంతకాలం ఉండాలంటే అంతకాలం ఉంటుంది. ఆ దేహ ప్రారంభాన్ని గాంధీ గారు అనువారు 60 సంవత్సరాలు షష్టి పూర్తి చేసుకుంటారు. నన్ను ఎవరో చంపకుండా ఉంటే 2 షష్టి పూర్తులు చేసుకుంటానన్నవాడు. అంటే 2 అరవైలు 160, 2 అరవైలు అంతా అంటే 160 ఏళ్ళు బతుకుతాను. ఎవరు చంపేశారు వెళ్ళిపోయారు. మనం ఇవాళ కుమార్ గారికి షష్టి పూర్తి చేశాం. ఇంజనీర్ గారి కుమార్కి ఏం చేశాం? మనం షష్టి పూర్తి చేశాం. రత్నాచంద్ర ఆ రోజున మనం రాకపోయిన పోనీ ఈ రోజున ఇప్పుడు ఇచ్చాం. గాంధీ గారు ఏమన్నారంటే, నన్ను ఎవరో చంపకుండా ఉంటే 2 షష్టి పూర్తులు చేసుకుంటాను. ఆ 2 అంటే 2 అరవైలు 160, 160 భవిస్తాను. చివరికి చంపేశాడు ఇప్పుడు. ఆయన జీవుడే, ఎవరో ఆ బ్రహ్మదేవుడే జీవుడు. గాంధీ గారు మాట్లాడిన ఆ బ్రహ్మదేవుడే జీవుడు. భగవంతుడి కంటే మనం వేరుగా ఉన్నాం, భగవంతుడి కంటే ప్రత్యేకంగా ఉన్నాం. భగవంతుడి సంకల్పానికి భిన్నంగా కూడా మనం ప్రవర్తించగలం, భగవంతుని కాదని కూడా మనం సాధించగలం. ఇలా అనుకోవటంలో పాడైపోతాం. మన జీవితం ఏదైనా ఏదైనా వచ్చింది అనుకోండి, మనకు మంచి జరిగింది అనుకోండి, అది భగవంతుని సంకల్పం ప్రకారం వచ్చింది, కానీ మనం తెలివితేటలను బట్టి రాలేదు. ఇదిగో మనకు అనిపిస్తుంది మనం పొగరపోతున్నాం వాళ్ళ, మనకున్న గర్వం వల్ల అలా అనిపిస్తుంది, మనకున్న గర్వం వల్ల అనిపిస్తుంది. అది శంకరాచార్య వారు ఏమన్నారంటే, మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఒక నాకు అన్ని విధాల పరిస్థితులు బాగున్నా ఇవన్నీ నిజమనుకోవటం వల్ల నాకు అభినయం వస్తుంది. ఓ పరమేశ్వరుడు, ఓ మహావిష్ణువు, ఓ నారాయణుడు, నాకు అభినయం రాకుండా చూడదు. అది మీకు సంపదలు బాగుండొచ్చు, అభినయం రాకూడదు. మీ ఇంట్లో పరిస్థితులు బాగుండొచ్చు, మీకు అభినయం రాకూడదు. మీకు అర్థమవుతుంది? మీకు డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అంగబలం ఉండొచ్చు, అర్థబలం, ఇవన్నీ డ్రీమ్ స్టఫ్, ఇవన్నీ స్వప్న సమానం, ఇవన్నీ కూడా స్వప్న సమానం. ఇప్పుడు ఇవన్నీ స్వప్న సమానమని భగవంతుడు చెప్తాడు, మనం ఎందుకు నమ్మం అంటే, అజ్ఞానికి జాగ్రత్త అవస్థ ఒకటే లేదు, జ్ఞానికి మూడవస్థలు అవద్దు. మీకు అర్థమవుతుంది? భగవంతుడు చెప్పిన మాటలు మనకి ఎందుకు నమ్మబుద్ధి అయింది అంటే, అజ్ఞానికి జాగ్రత్త అవస్థ ఒకటే లేదు, జ్ఞానికి జాగ్రత్త అవస్థ ఎంత అవద్దాం, మిగతా రెండు అవస్థలు అవుతాయి. వాడికి సుషుప్తి అర్థమే, అబద్ధమే, అసత్యమే, స్వప్నము అసత్యమే, జాగ్రత్త మూడవస్థలు అసత్యం. ఈ మూడవస్థల్లో ఉన్నవాడు జీవుడే. ఈ మూడవస్థల్లోనే జీవుడు ఉన్నాడు. ఈ మూడవస్థలు అసత్యమే. కానీ ఈ జీవుడు ఏమనుకుంటాడంటే, ఆ రెండు అబద్ధం అనుకుంటాడు. ఏ రెండని? స్వప్నమని, సుషుప్తిని. ఈ జాగ్రత్త అవస్థ ఒకటే నిజం అనుకుంటాడు. వాడికి ప్రమాణం జాగ్రత్త అవస్థ అంటుంది. అజ్ఞానికి శాస్త్రం ప్రమాణం కాదు, జాగ్రత్త అవస్థే ప్రమాణం. జ్ఞానికి మూడు అవస్థలు అసత్యం. మీ సబ్జెక్ట్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే అంటే, అలౌకిక సుఖం, అలౌకిక శాంతి, పరమశాంతి, శాశ్వత శాంతి, ముగింపు లేని శాంతిలో మీరు ఓలలాడతారు. చేశాడేంటి, వీడు ఎలా చేశాడేంటి అని మనం అనుకుంటాం, అనుకుంటాం కదండి. వాడు అలా చేశాడేంటి, వీడు ఎలా చేశాడేంటి మనం అనుకుంటాం. వాడిని అలా చేయడానికే భగవంతుడు ఇక్కడికి ఏర్పాటు చేశాడు గుడి అన్నాడు. గుడిమో ఏలూరో గుంటూరో ఏదో ఒకటి, నీకు అర్థమవుతుందా? వాడు అలా చేశాడేంటి, వీడు ఎలా చేశాడేంటి, వాడు అలా చేయడానికి భగవంతుడు ఏర్పాటు చేశాడు. నీకేంటి గోల? ఇది నీ గోల ఏంటి? లేనప్పుడు భగవంతుడు ఉన్నాడు, ఈ సృష్టి ఉన్నప్పుడు భగవంతుడు ఉంటాడు, సృష్టి లేనైపోయిన తర్వాత కూడా భగవంతుడు ఉంటాడు. అన్ని కాలాల్లోనే, అన్ని ప్రాంతాల్లోనే, అన్ని దేశాల్లోనే, దూరకాలము కాలము దూరముతో సంబంధం లేకుండా ఉండి కూడా నారాయణుడు. నేను నేను అంటున్నా కదా, మనం నేను 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 అంటా ఉంటాం. అది రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, ఏమి లేదు జ్ఞానం అంటే ఏమి లేదు. ఇప్పుడు నేను నేననే జీవుడు వాడు, నేను నేననేది ఎవడు? ఇప్పుడు నేను నేను అంటున్నా, వాడు జీవుడు అంటున్నాడు. నీ మనస్సు అంటాను నేనని, నేను నేనని ఎవడంటున్నాడు? నీ లోపల జీవుడు అంటున్నాడు, దేహం అంటలేదు. నీ లోపల జీవుడు అంటున్నాడు, నీ లోపల మనస్సు అంటాను నేను నేనని. రామకృష్ణుడు ఏం చెప్పాడంటే, జ్ఞానం అంటే ఏమి లేదు, ఆ నేను నేను కాదని తెలుసుకోవడం జ్ఞానం. నువ్వేదైతే నేను 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 అంటున్నావు, మనం నేనని ఎక్కువ వాడుతూ ఉంటాం. ఎప్పుడు ఏదైతే నువ్వు నేను నేను నేనని అంటున్నావో, ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. ఏదైతే దేహంతో తాదాప్యం పొందుతుందో ఆ నేను నేను కాదు. ఈ దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను ఏనేనని చెప్తుందో ఆ నేను నేను కాదని తెలుసుకోవటం జ్ఞానం. అది జపం నువ్వు అంటే నీ ముక్కులో గాలి నీకు తెలుసున్నా తెలియకపోయినా తిరుగుతాను. మరి ముక్కులో గాలి తిరుగుతాను, ప్రాణం తిరుగుతుంది కదా అటు ఇటుని. మనకు తెలుసున్నా తిరుగుతుంది, మనకు తెలియకపోయినా తిరుగుతూ ఉంటుంది. మనకు ఆ గాలి మీద జాస ఉన్నా తిరుగుతుంది, ప్రాణం మీద జాస ఉన్నా తిరుగుతూ ఉంటుంది, జాస లేకపోయినా తిరుగుతూ ఉంటుంది. నీకు అర్థమవుతుందా? ఎప్పుడు అలా తిరుగుతూనే ఉంటుంది శ్వాస. అలాగే జపం కూడా నీకు అంత సహజమయ్యే వరకు జపం చెయ్యాలి. అంటే దేవుడి యొక్క పేరు ఈ ముక్కులోని గాలి నీకు తెలుసున్నా నీకు తెలియకపోయిన సహజం కదా తిరుగుతూ ఉంటుందో, నువ్వు చేస్తున్న జపం నీకంత సహజమయ్యే వరకు చేస్తూ ఉండాలి. అది పరికనక్కర్లు మనసులో చేసుకున్నా, జపాన్ని మనసులో చేసుకున్నా, జపాన్ లీడ్స్ టు ధ్యానం. ఈ జపమే ధ్యానం కింద పరిణమిస్తుంది. అంటే నీకు అశాంతి తీసుకొచ్చే తలంపులు, దుఃఖాన్ని తీసుకొచ్చే తలంపులు, ఉపయోగం లేని తలంపు నీకు రావడం పూర్తిగా ఆగిపోతాయి. అయితే జపం చేయటం నీకు పూర్తిగా ఆగిపోతాయి. కానీ జపం సాగుతూ ఉండాలి. అంతవరకు అంటే నీ ప్రయత్నం ఎంతవరకు ఉండాలంటే నీ మనస్సు నీ ప్రయత్నం లేకుండా నామం చేస్తూ ఉండాలి. అంతవరకు నువ్వు జపం చేస్తూ ఉండాలి. అది సహజమైపోవాలి. అది సహజమై ఆ జపం సహజమైపోతే చావు పుట్టుకలతో సంబంధం లేకుండా నీ హృదయంలో ఉన్న ఆ వస్తువుని ఈ సహజ జపం నీకు చూపిస్తుంది. నీ జపం అంత నువ్వు సహజమైపోతే అంత నార్మల్గా న్యాచురల్గా నీకు తెలియకుండా నీ మనస్సు ఆ దేవుని నామాన్ని జపాన్ని చేస్తూ ఉంటే ఆ సహజమైన వస్తువుని, నీ హృదయంలో ఉన్న సహజమైన వస్తువుని పట్టిస్తుంది. నీ హృదయంలో ఉన్న సహజమైన వస్తువుని నీకు పట్టి అందిస్తుంది. అంటే దాన్ని గోచరింపజేస్తుంది. దాని అర్థం ఏంటి? దాన్ని గోచరింపజేస్తుంది. కొంచెం రక్షణ మనం మనకి అది నాకు తెలుసు. భగవంతుడు భగవద్గీతలో స్వామివారు ఒక మాట చెప్పారు. బహుజన్మల సుకృతం బహుజన్య పుణ్యపరిచంగా, బహుజన్మల్లో చేసిన సుకృత పరిచంగా, బహుజన్ముల్లో చేసిన సాధన ఫలితంగా ఇదంతా వాసుదేవ స్వరూపమే, అంటే బ్రహ్మస్వరూపమే. దట్ ఈజ్ పెర్ఫెక్ట్, దిస్ ఈజ్ పెర్ఫెక్ట్. అది పూర్ణమే, ఇది పూర్ణమే. మనకు కనిపించేది పూర్ణమే, కానీ మనకు కనపడనిది కూడా పూర్ణం. మన కళ్ళకు కనిపించేది పూర్వం, కళ్ళకు కనపడింది పూర్వం, చెవులతోటి వినేది పూర్వం, మన చెవులకి వినపడినది కూడా పూర్ణం. దట్ ఈజ్ పర్ఫెక్ట్, దిస్ ఈజ్ పర్ఫెక్ట్. ఇదంతా వాసుదేవ స్వరూపమే, ఇదంతా బ్రహ్మస్వరూపమే, ఇదంతా ఆనంద స్వరూపమే అని తెలియటానికి, ఇదంతా బ్రహ్మ పదార్థమే అది తప్పించేయము లేదని తెలియటానికి నీకు ఉన్నదే, కానీ ఆ విషయం నీకు గోచరించడానికి, నీకు తెలియటానికి, నీకు అది అనుభవేకి వేద్యం అవటానికి, నువ్వు అమృత స్థితిని పొందటానికి బహుజన్ముల సుకృతం, బహుజన్ముల పుణ్య పరిపాకం, బహుజన్ముల సాధన కాక బహుజన్ముల్లో నువ్వు చేసినటువంటి సాధన వల్ల కానీ అక్కడ నీకు తెలియబడదని భగవంతుడు చెప్పాడు. భగవద్గీత ఉన్నదది, ఉన్నది అదే, కాదు మనకు తెలియబడదు. మనకు పుణ్యబలం రాకపోతే, ఉండవలసినంత వివేకం రాకపోతే, వైరాగ్యం రాకపోతే, జ్ఞానం రాకపోతే ఉన్నదే, కానీ అది ఉన్నా తెలియబడదు. ఇప్పుడు గీతలో చెప్తాడు ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదేదో ఉంది, లేనిదేదో, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు. ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకోవడానికి బహుజన్ముల సుకృతి పొందటం కానీ అది నీకు సాధ్యం కాదు. బహుజన్ముల్లో నువ్వు చేసినటువంటి పుణ్య పరిపాకం వల్ల కానీ, బహుజన్ముల్లో నువ్వు చేసిన సత్కర్మలు చేసి ఉంటే, మంచి మాటలు శ్రవణం చేసి ఉంటే, జపజ్ఞానములు చేసి ఉంటే నీ బుద్ధి పక్వానికి వస్తుంది, నీ బుద్ధి పరిణతి చెందుతుంది, నీ బుద్ధి బాగా ముగ్గుతుంది, నీ బుద్ధి పక్వానికి వస్తుంది, నీ బుద్ధి తియ్యగా అవుతుంది. నీ బుద్ధి రంగు పొలధనం ఉండదు, చేతుధనం ఉండదు, బుద్ధి తియ్యగా అవుతుంది, బాగా స్వీట్గా అవుతుంది బుద్ధి. అప్పుడు ఇదంతా వాసుదేవ స్వరూపంగా నీ గోచరం అవుతుంది. దానికి వేడిగా ఏది లేదు, ఉన్నదంతా ఒక్కటంటే ఒక్కటనేటువంటి అనుభవం నీకు ఇక్కడ ఉంటుంది. నీకు అనుభవం లేకపోయినా ఉన్నదే, కానీ ఇక అది అనుభవంలోకి వస్తే సుఖీ అవుతాం. అది అనుభవంలోకి రాకపోతే ఏ జన్మ కా జన్మ, నువ్వు ప్రతి జన్మలో కూడా నీ శరీరం కూడా నీ నేడు ఎలాగ వస్తుందో అలాగే అశాంతి దుఃఖం నిన్ను వెంటాడుతూ ఉంటాయి. పేరు జరపగానే పట్టి లాగించివి, పేరు జరపగానే పట్టి లాగించివి నీ మహిమ కనుదిరి ఎవరు అరుణాచలం. ఇప్పటికే అరుణాచలం అన్నాను నేను, అరుణాచలం నీ పేరు స్మరించాను, నీ పేరు స్మరించాను, ఇప్పటికే రిమంబరెన్స్ అంతే. ఉడికే అరుణాచలం ఎవరు నా బంధువు చెప్పాడు, ఉడికే అరుణాచలం అరుణాచలం అని నీ పేరు ఎలా స్మరణకు రాగానే నీ ఆకర్షణలో పడిపోయాను, నీ గుహలో పడిపోయాను, నీ ఆకర్షణలో పడిపోయాను, నీ గుహలో పడిపోయాను. మా ఇంట్లోంచి నువ్వు బయటికి లాక్కొచ్చేసావు, బయటికి లాక్కొచ్చే రోడ్డు మీద విడిచిపెట్టలేదు, నీ ఇంట్లో ప్రవేశపెట్టాం. హృదయ గుహలో తీసిపోయేవరా, నీ ఇల్లు ఏంటి హృదయ గుహ, నీ ఇల్లు ఏంటది హృదయ, హృదయ హృదయ నివాసి పరమాత్మ ఎవడు హృదయ నివాసి. నా ఇంట్లోంచి నన్ను జీవలక్షణాల నుంచి బయటకు తీసి, ప్రకృతి లక్షణాల నుంచి బయటకు తీసి, నా ఇంట్లోంచి నన్ను బయటికి లాగి వదిలేదు, నా హృదయ హృదయ గుహలో తీసిపోయావు. ఉడికి నీ పేరు స్మరించాను, నీ పేరు నా ఇంట్లోంచి నన్ను బయటికి రావటం, అది ప్రకృతిలోంచి బయటికి రావటం, దైవమైనటువంటి హృదయంలో ప్రవేశించడం అని సైమల్టేనియస్ గా జరిగిపోయాను. నేను పొందవలసింది ఏదో మధురులోనే పొందాను, అరుణాచలం వచ్చి నేను కొత్తగా పొందిందంటూ ఏమీ లేదు. నేను పొందవలసింది ఏంటో మధురులోనే పొందాను, అరుణాచలం పేరు వినగానే పొందాను. నేను అరుణాచలం వచ్చి కొత్తగా పొందిందంటూ ఏమీ లేదు, నేను పొందవలసింది మధురులోనే పొందాను. అయితే అరుణాచలం ఎందుకు వచ్చానంటే ఈ దేహ ప్రారంభం, ఆ దేహం కూడా ప్రారంభాన్ని బట్టి అది ఎక్కడ ఉండాలి, ఎలా అక్కడ ఉంటుంది. దేహం కూడా దాని ప్రారంభాన్ని బట్టి ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటుంది. 54 సంవత్సరములు ఆ దేహం అక్కడ ఉండవలసి ఉంది అరుణాచలంలో, అక్కడ ఉంది అంతే దేహ ప్రారంభానికి వచ్చింది. కానీ నేను పొందవలసింది మధురలో ఏది పొందాను, పొందవలసింది మధురులోనే పొందాను, ఆ పొందిన ద్వారా కంటిన్యూ అయిపోయింది. అరిణాచలం వచ్చి నేను కొత్తగా పొందినదంటూ ఏమీ లేదు. అయితే మరి అరుణాచలంలో దేహ ప్రారంభం, ఆ దేహ ప్రారంభాన్ని బట్టి అరుణాచలంలో ఉండవలసింది ఉందంతే. మనం ఊరికే బడాయి మాటలు చెబుతాం, గర్ర మాటలు చెబుతామండి. మన పుట్టికి మన చేతిలో లేదు, మన చావు మన చేతిలో లేదు. ఎందుకండి ఈ బడాయి మాటలు? తిరిగి ఎక్కడ పుడతామో మన ఇష్టం కాదు. తిరిగి ఎక్కడ పుడతామో, భగవంతుడు మన ఎక్కడికి విసిరేస్తాడో మన ఇష్టం కాదు. మీకు అర్థమవుతుంది? అందులో కూడా స్వాతంత్రం లేదు మనకి. మళ్ళీ కొత్త శరీరం వచ్చాక అది ఎంతకాలం ఉంటుంది, ఎప్పుడు చచ్చిపోతాం, ఎంతకాలం ఉంటుంది, అది ఆ చావు కూడా మన ఇష్టం కాదు. చావు మన చేతిలో లేదు, పుట్టిక మన చేతిలో లేదు. ఇంకా బడాయి మాటలు, బడాయితనం మిగిలింది మనకి. ఇంకా మన చేతిలో ఏదో చెప్పండి. ఈశ్వరుడు కాదని నువ్వంటే ఏదో ఉందనుకుంటున్నావు కాబట్టి నీ చేతిలో ఏదో ఉందని అనుకుంటున్నావు. నువ్వు లేవని సంగతి తెలిస్తే నీ చేతిలో ఏమి లేదనే సంగతి కూడా నీకు తెలుస్తుంది. నాకు తిరిగి చనిపోయి ఎక్కడ పుడతామో మనకు తెలియదు. మరి ఆ కొత్త శరీరంలో ఎంతకాలం ఉంటాం, మళ్ళీ ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఇంకేంటి మనం చేసి ఇంకా బడాయి మాటలు నేర్చుకున్నాం. బడాయి మాటలు డబా ఇంచి మాటలు అని పేరు జలపగని పట్టి లాగి ఇప్పుడు అరుణాచలం అన్నానంటే అరుణాచలం అరుణాక్ నీ మహిమ కానుంది. నువ్వు ఎంతటి వాడవని, నీ శక్తి ఇటువంటిదని నాకు ఎలా తెలుస్తుంది అరుణాచల? నీ పేరు స్మరించాను, మన ప్రకృతిని దాటించావు. ప్రకృతి అంటే జీవ లక్షణాలు దాటించావు, ఈ గుణాలు దాటించావు. ప్రకృతి అంటే గుణాలు. ప్రపంచం అంతా ప్రతి మనిషిని గుణాలే ఆడిస్తాం. ఈ గుణాలు ఉన్నాయి చేపు ఆ మనిషి ఒడ్డుకొచ్చాడని చెప్పడానికి లేదు. మన ప్రధానమంత్రి మామూలుగా మంచివాడు. ఈ మధ్యన ఏదో ట్రాక్టర్ గురించి ఆడికి అశాంతి వచ్చేసింది. అమెరికాతో ఏదో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇదివరకు మాటలు కొంచెం బాగానే మాట్లాడేవాడు. ఇప్పుడు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాక కొంతమంది ఆ విమర్శ ఇస్తున్నారు. ఆ విమర్శలు తట్టుకోలేక అశాంతి వచ్చేసింది. అశాంతి మాట్లాడి అశాంతి వచ్చేసి మరి అప్పుడు రజోగుణం వచ్చేసింది. సత్వగుణం ఉన్నవాడే కానీ రజోగుణం వచ్చేసింది. వచ్చేసి నన్ను ఎవరో చనిపోయడానికి హోమాలు చేసేస్తున్నారు. నేను ప్రధానమంత్రిగా ఉండటం కొంతమందికి ఇష్టం లేదు. మరి భగవంతుడు నన్ను ప్రధానమంత్రిగా నిర్ణయించాడు, నన్ను చంపేయడానికి ఆడి హోమాలు చేస్తాయి అని రజోగుణం మాటలు అశాంతి మాట. అంటే గుణాలు గురించి బయటికి రాకుండా మనం మాయను చేయించామంటే ఆయన చనిపోయడానికి ఎవడు హోమం చేస్తాడు వస్తాడా? మరి ఎవడు హోమం చేస్తాడు కానీ చెప్పక్కర్లేదు ఆ మాటలు. ఆ పూజితో ఉండగా చెప్పక్కర్లేదు. ఎవడో పొడపక్కలు చెప్పారంటే అది వేరే విషయం. ఎవడో ఏదో మాట్లాడని మనం మాట్లాడకూడదు, మనకి తగదు. ఇది జ్ఞాపకించుకోండి. ఎవడో ఏదో పిచ్చ మాటలు మాట్లాడని మనం మాట్లాడకూడదు. ఏంటంటే అది మనకు తగదు, మన అంతస్తుకి తగదు. మామూలుగా మంచివాడే. అశాంతి వచ్చేసింది. అగ్రిమెంట్ గురించి చాలా మంది విమర్శిస్తున్నారు. దాన్ని తట్టుకోలేక అశాంతి వచ్చేసింది. అశాంతి వచ్చింది. అందువరకు వస్తున్నాను చంపేయటానికి హోమాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు. నేను 15 పదవులో ఉంటాను. చాలా మందికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోవటం సహజం. జీవకోటి. ఇప్పుడు కృష్ణుని చూసి అందరూ ఇష్టపడ్డారా? కంసుడు ఇష్టపడ్డాడా? జరాసంధుడు ఇష్టపడ్డాడా? కృష్ణుడి మటుకు ఆ కాలంలో చాలా మంది విరోధులు ఉన్నారు కదా. అది లోకం. అది హరి లోకం. రాముడు వచ్చాడు. రాముడు భగవంతుడే దేహం ధరించి వచ్చాడు. ఆయన చూసి అందరూ ఇష్టపడ్డారా? రాముని చూసి మటుకు అందరూ ఇవన్నీ లోకమే, అది ప్రపంచం. అది నువ్వు ప్రపంచాన్ని ఉన్నదా, బ్రహ్మమే ఈ రూపంలో ఉంది, ప్రపంచ రూపంలో నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూస్తాండీ. నీకు ఇష్ట వాళ్ళు ఇష్టపడుతున్నారు, ఇది ఇష్టపడుతున్నదని సమస్య రాదు నీకు. ఇదంతా ద్వైత్యంలో వారు నన్ను ప్రేమిస్తున్నారు, వీరు నన్ను ద్వేషిస్తున్నారు, వారు నన్ను చంపేయడానికి చూస్తున్నారు, ఇవన్నీ మాటలు ఎక్కడి నుంచి వస్తాయని ద్వైత్యంలో చూస్తుంది, అశాంతిలో చూస్తాయి ఈ మాటలన్నీ కూడా. అయితే ఎవరు ఏదో మాట్లాడారని మనం మాట్లాడకూడదు, ఏం చేయాలి మన మా అంతస్తుకు తగదు, అది అనుకరణ చేయకూడదు. మనం ఎవడో కృష్ణుని తిట్టాడని మనం తిట్టేయకూడదు. ఆ శిశుపాలకి 90 తిట్టాడు కృష్ణుని, శిశుపాలకి తిట్టాడు కదా మనం తిట్టేస్తే. అది సాధకులకి తగదు నేను చెప్పేది. అది ఎందుకు ఉదాహరణ చెప్తానంటే, మామూలుగా మంచివాడే ఆ గుణాలని జయించే వరకు జయించామని చెప్పడం. ఆ సత్వగుణం నాకు రజగుణం వచ్చేస్తుంది, మామూలుగా సత్వగుణం మనిషి రజగుణం వచ్చేస్తుంది. ఏం చేద్దాం, అది ఆ గుణాల్లోంచి బయటకు వచ్చిన వాడు కానీ మాయలోంచి బయటకు రాలేడు. గుణాల్లోంచి బయటకు వచ్చేది కానీ మాయలోంచి బయటకు రాలేడు. మీకు ఎవరి మీదైనా అసూయ వస్తాననుకోండి, అనుకోండి, అసూయ తల్లి లేకుండా బిడ్డ రాడు, తల్లి లేకుండా బిడ్డ రాడు. మీకు లోపల కోపం లేకపోతే అసూయ రాదు. మీరు భీమారం పాడవచ్చుంది, భీమారం పాడవచ్చు మీద నాకు అసూయ వస్తాననుకోండి, అసూయ ఆ భీమారం పాడవచ్చు మీద నాకేదో కోపం ఉంది, కోపం నుంచి అసూయ వస్తుంది. దేవారం పాడమిస్తు మీద నా కోపం అయితే అసూయ కూడా కాదు. తల్లి ఉంటేనే బిడ్డ వస్తాడు, తల్లి లేకుండా బిడ్డ రాడు. మీ మీద కోపం లేదనుకోండి అసూయ దానికి. ఇవన్నీ గుణాలు, ఇవన్నీ కూడా ఆ గుణాలే. అంటే గుణాల్లోంచి ఈశ్వరునిది ప్రేమ లేకుండా, ఎందుకు ఎందుకు చెప్తున్నారంటే, ఈశ్వరునిది ప్రేమ లేకుండా, ఈశ్వరునిది భక్తి లేకుండా మనం చేసే కర్మలు ఈశ్వరుడికి ప్రసాదం, ఈశ్వరుడికి నైవేద్యంగా పెట్టకుండా, ఈశ్వరు ప్రీతి, ఈశ్వరుడికి అనుగ్రహం పొందకుండా గుణాల్లోంచి బయటికి రాలేదు. ఎంతటి వాళ్ళైనా సరే ఎన్ని తెలివితేటలున్నా బయటకు రాలేదు. దానికి ఒకటి అర్థమయ్యేది మన ప్రధానమంత్రి గారు, నాకు భగవంతుడు నిర్ణయించాడు నేను ప్రధానమంత్రిని చేయటానికి అడిగాడు. ఏ భగవంతుడైతే ఆయన నిర్ణయించాడో ప్రధానమంత్రిగా చేయటానికి, ఆ ఇతర చేత ద్వేషింపు చేసేవాడు కూడా భగవంతుడే, అది ఆయన చేయటలేదు. ఒకవేళ నిజంగా ఎవడను వామం చేసినా ఆయన చేత చేయించిన వాడు కూడా భగవంతుడే, అది ఆయనకి అర్థం అవుతాడు. వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎవరు పనుల కోసం వెళ్తూ ఉంటారండి, ఆ పనులు మీరు ఎంతటి వారు ఈ పనులు చేయించుకోవడానికి ఎంతటి వారు అంతటి వారు అంటారు. వీళ్ళు వాళ్ళ పాపం వాళ్ళు ఏమో కాబోసి అనుకుంటారు, అని అబద్ధాలని ఆలకించి కాబోసి అనుకుంటారు. అంతే కదా, మీరేమీ ఎవరిదేమీ అప్పు కోసం వెళ్తారనుకోండి, అక్కడ అప్పించే వరకు మీరు ఎంతటి వారు అంతటి వారు అని ఏదో అనాలి కదా, లేకపోతే అక్కడ అప్పుడు మరి తిరిగి ఇచ్చేస్తాం మన వాళ్ళకి. ఈ లోపల ఈ 10 రూపాయలు అప్పు కోసం ఎంతటి వాడు అంతటి వాళ్ళని అంటే వాడు చేతిలో ఇవ్వడం, నోటు రాసి ఇచ్చిన ఇవ్వడం. ఆ నోటు రాసి ఇవ్వడానికి 90 మాటలు చెప్పాలి అక్కడ. ఆయన ఎందుకు 10 మంది ఆయన ద్వేషిస్తున్నారా అన్నాడు. మీకు అర్థమవుతుంది, వాళ్ళు ద్వేషించిన అది కూడా ఈయన చట్టుకోవాలి. వాళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారంటే ప్రధానమంత్రి గారిని దీనికి తట్టుకునే శక్తి ఉందో లేదో భగవంతుని పరిశీలిస్తున్నాడని ఈయనకి తెలియటం లేదు. అందుకని పట్టుకు తిట్టేస్తున్నాడు. ఇప్పుడు మన పది మంది ఎందుకు ఆ ద్వేష, ఇతరులు మన పట్ల ఉన్న ద్వేషాన్ని కూడా మనం తట్టుకుంటున్నామో లేదో, ఆ స్ట్రెంగ్త్ మనకుందో లేదో, ఆ నైతిక బలం ఉందో లేదో, మనకి ఆ భక్తి భావం ఉందో లేదో పరీక్ష కోసం అది ద్వేషించేలా చేస్తూ ఉంటాడు. అది మనకి తెలియకాలను పట్టుకు తిట్టేస్తూ ఉంటాం. ఇదంతా లీలా, ఇదంతా మాయ. ముందే చెప్పాను కదా, ఇదంతా గేమ్, ఇదంతా ఆట. నీకు ఎవరైతే పదవి ఇచ్చాడో వాళ్ళే తిట్టిస్తున్నారు, వాళ్ళే ద్వేషిస్తున్నారు. మరి నీకు పదవి ఇచ్చినవాడు కూడా ఆళ్ళు ఉన్నాడు, నేను తిట్టేవాళ్ళు కూడా నారాయణుడు, వాళ్ళు అంతర్యామిగా ఉన్నాడు. ఆ చిన్న విషయం వాళ్ళకి అర్థం అవడానికి బహుజన్మల పుణ్యం ఉండాలి. మామూలుగా మంచివాడే చెడ్డవాడు అంటే మంచివాడే, ఎప్పుడూ అలా కాలు జాడుతూ ఉంటుంది. అంటే గుణాల యొక్క ప్రభావం, అది గుణాల యొక్క ప్రభావం. గుణం ఉన్న లోపల గుణాలు ఉన్నప్పుడు, ఆ రజోగుణం ఉన్నప్పుడు అణుగు ఉంటుంది. అది ఎప్పుడో ప్రకృతించినప్పుడు ఆ అవసరమైన మాటలన్నీ వచ్చేస్తాయి. సమస్త జీవకోటిని, సమస్త దేవతల్ని కృష్ణాన్ని ఈ లోపల చూస్తున్నాడు అంటున్నాడు. ఈ లోకం రావటం, ఈ లోకం రావటం ఉండటం నశించటం, సమస్త ఋషుల్ని, సమస్త దేవతల్ని, సమస్త దేవకోటిని, జీవకోటిని కృష్ణ ఈ దేహంలో చూస్తున్నాడు. విశ్వరూప సందర్శనం అని చెప్తారు. కృష్ణుడికి ఒక్క నమస్కారం పెడితే దేవతలందరికీ వర్తిస్తాను. చెట్టు మొదట్లోని కనుక నీళ్లు పోస్తే ప్రతి కొమ్మకి నీళ్లు పోయక్కలు, ఈ నీళ్ళు అన్ని కొమ్మలకు వెళ్ళిపోతాయి. అలాగే కృష్ణుడికి ఒక నమస్కారం పెడితే మొత్తం అందరి దేవతలకి అన్నం నోరే తింటుంది, అన్నం నోరే తింటుంది. కానీ అన్నం వల్ల వచ్చే శక్తి అన్ని అవయవాలకు వెళ్ళిపోతుంది, ఒక నోటికే కాదు అన్ని అవయవాలకి శక్తి వెళ్ళిపోతుంది. కృష్ణ వాసుదేవ, నారాయణ వాసుదేవ కృష్ణ, ఈ సృష్టి రావటం నిలబడటం లైవమటం, ఈ సమస్త ఋషుల్ని, సమస్త దేవతల్ని, సమస్త ఈ జీవకోటిని, సమస్త జీవకోటిని వీళ్ళందరినీ దేహంలో చూస్తున్నారు. నీ దేహంలో లేని వాళ్ళు లేడు. అది చదువుతున్నాం, ఆ స్థితిని పొందాలనే బుద్ధి లేదు మనకు. ఆ బుద్ధి ఉండటానికి పుణ్యకర్మ చేసి ఉండాలి. వాడు శ్రవణం చేసి ఉండాలి. శ్రవణ మననాలు ముఖ్యం. మన మతంలో పూజలకు ఇచ్చే విలువ శ్రవణ మననాలకు లేదు. పూజ ఎంత ముఖ్యమో శ్రవణ మననాలు కూడా అంతే ముఖ్యం. అసలు మనకు అజ్ఞానం అంటూ ఒకటి ఉందని, అవిద్య అంటూ ఒకటి ఉందని, దాన్ని అటు ఇటు కదపాలని, దాన్ని షేక్ చేయాలని, దాన్ని షేక్ చేసి దాన్ని తొలగించుకోవాలనే బుద్ధి శ్రవణం లేకుండా రాదు. అసలు మనలో అజ్ఞానం ఉందన్న సంగతి శ్రవణం లేకపోతే నేను తెలియనే తెలియదు. అందుకే శ్రవణం అనడం. ఇదిగో మనకి ఏదైనా శరీరంలో రోగం ఉందని తెలిస్తే దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ రోగం ఉందని, రోగం ఉందని తెలియటే మంచి, తెలియకపోవటం కంటే తెలిస్తే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీకు అర్థమవుతుంది? శ్రవణం చేయటం వల్ల మనలో ఉన్న అజ్ఞానం ఉన్నట్టు తెలుస్తుంది మనకి. అప్పుడు దాన్ని పోగొట్టుకోవడానికి, ఆ మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి, ఆ బుద్ధిలోని దోషాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కనీసం ఉన్నట్టు కూడా తెలియకపోతే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయం. శ్రవణ లాభం అది. మీరు ఎప్పుడు దూరమే, మీరు సబ్జెక్ట్ మీకు అర్థమవుతాం అనుకున్న శ్రవణం చేయటమే, ఆ శ్రవణం చేసినప్పుడే మీకు ఆనందం వచ్చేస్తుంది. ఇప్పుడు గాలి వేస్తాను అనుకోండి, గాలి వేస్తే మీకు చల్లదనం ఇప్పుడు తెలుస్తుంది, ఇంకో గంటకు తెలుస్తుందా? ఇప్పుడే తెలుస్తుంది. అలాగే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందంటే ఆనందం ఇప్పుడే తెలుస్తుంది. ఇంటి దగ్గరికి వెళ్ళే వరకు ఆగక్కర్లేదు మీరు. అయితే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, మీరు ఇంటికాడ ఏ పని చేసుకున్నా, లేకపోతే ట్రావెలింగ్లో ఉన్నా ప్రయాణాల్లో ఉన్నా, మీ ముక్కులో గాలి ఆడదు. ఇంటికాడ పని చేసుకున్నా మీ ముక్కులో గాలి ఆడదు, ప్రయాణాలు ట్రావెలింగ్లో ఉన్నా మీకు ముక్కులో గాలి. అలాగే మీరు ఏ పని చేసుకుంటున్నప్పటికీ, కూర్చున్నా నుంచున్నా ప్రయాణంలో ఉన్నా ఇంటికాడ పనులు చేసుకుంటున్నప్పటికీ మీ మనసు మీకు తెలియకుండా జపం చేస్తూ ఉండాలి, ఆ నారాయణ స్మరణ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైనా పని తొందరలో ఉన్నారనుకోండి, మీ ముక్కులో గాలి తేగడం ఆగిపోతుంది, ఆగదు. అలాగే మీరు ఎంత పని తొందరలో ఉన్నా మీ మనస్సు నారాయణ స్మరణ చేస్తూ ఉండాలి. ఆ రకంగా అంతవరకు మీరు అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం ముఖ్యం, అభ్యాసం విడిచిపెట్టకూడదు. అభ్యాసం చెయ్యి, ఎప్పుడు అభ్యాసం చేయక్కర్లేదు. అభ్యాసం చేయగా చేయగా సహజం వచ్చా సహజం అయిపోతుంది మీకు అభ్యాసం. అది సహజమైతే మీరు ఇంకా చెయ్యక్కర్లేదు అభ్యాసం. అయితే నీ హృదయంలో ఉన్నా, నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజాన్ని నువ్వు పొందాలి. అదే అమృత స్థితి, అదే మోక్షం, అదే ముగింపు లేని శాంతి, అదే శాశ్వత శాంతి, అదే అది అలవదు. ప్రకృతితోడు సంబంధం లేని శాంతి, గుణాలతోడు సంబంధం లేని శాంతి, నీ శరీరానికి సంబంధించిన చావు పుట్టుకతో సంబంధం లేని శాంతి నీ హృదయంలో ఉండదు. అది ఆ హృదయంలో ఉన్న సత్యం. నువ్వు నిరంతరము జపజ్ఞానములు చేయటం వల్ల నీ హృదయంలో ఉన్న సత్యం తాలూకు. ఇప్పుడు నీ దేహము తాలూకు, నీ ఇంద్రియాలు తాలూకు ఎరుక నీలో ఎలా ఉన్నప్పుడు, అప్పుడు నీ హృదయంలో ఉన్న సత్యం తాలూకు ఎరుక నీకు కలుగుతుంది. దాని తాలూకు ఎరుక ఎప్పుడైతే నీకు కలిగిందో, సత్యం, శివం, జ్ఞానం, ఆనందం, ఆ లోపల సత్యం గోడలాగా మొద్ది కాదు. ఈ గోడలా కాదు, మొద్దిలా మొద్ది కాదు, లోపల సత్యం కళ్యాణప్రదమే. లోపల సత్యం ఎటువంటిది? కళ్యాణప్రదమే. అటువంటి మనుషులను వెతుక్కోవడం ఐదిష్టం చెప్పాడు. అటువంటి కళ్యాణప్రదమైన మనుషుల దగ్గరికి అవసరమైతే భూమి అంచుల దాకా ప్రయాణం చేసి దర్శనం చేయమన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. లోపల సత్యం కళ్యాణప్రదమైన శాంతపూరితమైన జ్ఞానపూరితమైనది. మరణం ఏంటో అమృతం, అది అమృతం మృత్యువులేనది, అది అమరత్వం మృత్యువులేనది, అది సహజమైనది, స్థిరమైనది, ఎప్పుడు ఉండేది. అది ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు పోయేది కాదు, ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో పోయేది కాదు, ఒక ప్రాంతంలో ఉండి ఇంకో ప్రాంతం లేకుండా పోయేది కాదు. అది లోపల నీ హృదయంలో ఉన్న సత్యం ఎటువంటిది అంటే కళ్యాణప్రదమ, అది శుభకరమైనది, శాంతిప్రదమైనది, జ్ఞానప్రదమైనది, నీకు ఆనందాన్ని కలగజేసేది. దాని తాలూక ఆనందం, దాని తాలూక ఆనందం ఈ లోకంలో కానీ లేకపోతే మీరు మీరు చేసుకున్న పుణ్యకార్యాల వల్ల స్వర్గానికి వెళ్ళి అక్కడ ఏదో పొందుతారు కదా, అక్కడ వచ్చి ఆనందంతో కానీ ఈ ఆనందం సమానం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న ఈ సత్యంలో ఉన్న ఆనందం ఎటువంటిది అంటే, మీరు చాలా పుణ్యకర్మలు చేసి స్వర్గానికి వెళతారనుకోండి, ఏదో అక్కడ కూడా కొన్ని అనుభవిస్తారనుకోండి, ఎక్కడ కూడా ఎంతో కొంత ఆనందం కలుగుతుంది అనుకోండి, ఆనందం కలిగినా ఈ ఆనందంతో సమానమైంది కాదు. ఇది ఇతర లోకాల్లో ఉన్న ఆనందం కూడా సత్యమైనది. నీకు అర్థం, కళ్యాణప్రదమైనది, ఆనందప్రదమైనది, జ్ఞానప్రదమైనది, ఎప్పుడు ఉండేది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది కాదు, ఎప్పుడు ఉండేది. ఆ అటువంటి దాని తాలూకు అనుభూతి నీకు కలిగే వరకు, దాని తాలూకు ఎరుకని కలిగే వరకు ఈ అభ్యాసాన్ని విడిచిపెట్టద్దు. నువ్వు చేసే అభ్యాసాన్ని విడిచిపెట్టద్దు, నువ్వు చేసే ప్రయత్నాన్ని విడిచిపెట్టద్దు. మేక్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ మేక్స్ పెర్ఫెక్ట్. అభ్యాసాన్ని విడిచిపెట్టద్దు, అభ్యాసం అలా చేస్తూ ఉండు. ఇప్పుడు చూడండి, నదిలో నీరు అలా ప్రవహిస్తూనే ఉంటుంది, నదిలో నీరు ప్రవహిస్తూనే ఉంటుంది, అలాగే అభ్యాసం కూడా మానవ ఎలా ప్రవహిస్తూ ఉండాలి. అంటే నువ్వు మామూలుగా లోకానికి సంబంధించిన పనులు చేసుకుంటున్నప్పటికీ మనసు చాలా అభ్యాసం చేస్తూ ఉండాలి. జపజ్జాలములు విడిచిపెట్టకూడదు, ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు జపజ్జాలము లేదు, నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక సత్యం ఉంది, నీ హృదయంలో జ్ఞానం ఉంది, నీ హృదయంలో బ్రహ్మ పదార్థం ఉంది. కానీ నీ అది నీకు ఎరుకులోకి రావటానికి నీ గుణాలు, నీ బలహీనతలు, నీ అలవాట్లు, నీ వాసనలు నీకు అడ్డేస్తున్నాయి. మనకి లోపల శత్రువులు చేస్తున్నంత అపకారం బయట శత్రువులు చేయలేరు. మనకు బయట శత్రువులు ఉంటారు, లోపల శత్రువులు ఉంటారు. వ్యవహారికంగా చెప్తున్నారు, మన లోపల శత్రువులు మనకు చేస్తున్నంత అపకారం బయట శత్రువులు చేయలేరు. మనకి లోపల శత్రువులు చేస్తున్నటువంటి అపకారం ఒక బయట శత్రువులు మనకు అపకారం చేసిన ఎంత చేయలేరు వాళ్ళు. అంటే బయట ఉన్న శత్రువుల కంటే లోపల ఉన్న శత్రువులే మనకు ఎక్కువ ప్రమాదకారులు, వాళ్ళు ఎక్కువ ప్రమాదకారులు. అంచేత ఆ శత్రువులు ఎవరు? నీ బలహీనతలు, నీ అలవాట్లు, నీ కోరికలు, నీ రాంగ్ థింకింగ్, నీ రాంగ్ హ్యాబిట్స్. ఈ జపధ్యానములు చేసే పని ఏంటంటే, ఏదైతే ఏదైతే నీ మనసులో జన్మాంతరంలోకి తెచ్చుకునే బలహీనతలు ఏదైతే ఉన్నాయో, మన శరీరం చనిపోయినా మనసులోని బలహీనతలు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు అందరినీ ద్వేషించే అలవాటు ఉందనుకోండి, ఈ శరీరం చనిపోయినా ద్వేషించే అలవాటు వచ్చి జన్మకు వచ్చేస్తుంది. అదే యేసుక్రీస్తు అంటాడు, నీ శరీరానికి ఇస్తున్న విలువ, నీ బట్టలకు ఇస్తున్న విలువ, నీ ఇంటి మీద బెంకులకు ఇస్తున్న విలువ, శరీరం చనిపోయాక నీ కూడా వచ్చే మనస్సును బాగు చేసుకోవడానికి ఆ మాత్రం విలువ కూడా ఇవ్వబా. కనీసం నీ బట్టలకు ఇచ్చే విలువ కూడా ఇవ్వబా. బట్టలు దుమ్పడితేనే దురిపేసుకుంటాం, అలా నీ మనస్సును బాగు చేసుకోవడానికి ఆ మాత్రం కూడా విలువ. ఈ బట్టలు రావు, ఈ పెంకులు రావు, ఈ శవాలు రావు. నీ శరీరం చనిపోయాక కూడా నీ మనస్సు వస్తుంది, నీ కూడా వచ్చే మనస్సును బాగు చేసుకోవాలనే బుద్ధి కూడా నీకు కలగటం లేదా? అది చెప్పేవాళ్ళు ఎవడో లేరా? ఒక చెప్పేవాళ్ళు విన్నా నీ వినటం లేదా? అవి యేసు బైబిల్లో అంటారు. తాడి చెట్లకి వయసు వస్తుంది, కొబ్బరి చెట్లకి వయసు వస్తుంది, మర్రి చెట్లకి వయసు వస్తుంది, రావి చెట్లకి వయసు వస్తుంది, అలా నీకు వయసు వస్తుంది. అయితే శ్రవణం చేయవాను. నీకు 100 సంవత్సరాల వయసు ఉంటే ప్రయోజనం ఏమిటి? శ్రవణ మరణం లేకుండా జీవితం అంతా గడిపేస్తే నాకు 70 ఏళ్ళు వచ్చినా చెప్పడం, నీకు 75 ఏళ్ళు కావటం, తాడి చెట్లకు కూడా 70 ఏళ్ళు వయసు ఉంటుంది కదా. నీ బట్టలకు ఇచ్చే విలువ, నీ వంట పాత్రలకు ఇచ్చే విలువ, నీ తల మీద జుట్టుకి ఇచ్చే విలువ, నీ శరీరం చనిపోయాక నీ కూడా వచ్చే మనస్సును బాగు చేసుకుందాం, అది కూడా వస్తుంది. శరీరం పోయిన తర్వాత కూడా వస్తుంది, మరణానంతరం కూడా వచ్చేవిని బాగు చేసుకోవాలనే బుద్ధి నీకు ఇంకా కలగటం లేదా? ఒక చెప్పేవాళ్ళు ఎవరో లేరా? చెప్పితే వినేవాళ్ళు, ఒక అది విని వినటం లేదా? ఎక్కడ వస్తుంది ఈ దోషం? నీ బుద్ధిలో ఎక్కడుంది ఈ దోషం? అయితే ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, ఈ జపజ్ఞానములు ఈ చేసి ఏంటంటే ఆత్మ సాక్షాత్కారానికి, ద్వయం సాక్షాత్కారానికి. ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఏ హృదయ గుహలైతే ఆయన, ఏ హృదయ ఆయన హృదయ వాసి, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో అక్కడ నువ్వు చేరుకోవటానికి, నువ్వు చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ తేలిపోతున్నావు. పరుగు సాగటం లేదు, తోకం సాగటం లేదు. నీ అలవాట్ల వల్ల నీకు తోకం రావటం లేదు, నీ అలవాట్ల వల్ల నీకు తోకం రావటం లేదు. చూడండి, మన ప్రైమ్ మినిస్టర్ గారు గౌకుని పేరు పాపం, తోకం మంచివాడే, తోకం సరిపోరాడు. మనిషి మంచివాడే కానీ నిగ్రహించుకోవడానికి తోకం సరిపోవటం, బరువు సరిపోలేదు. తోకం ఉండాలి, బరువు ఉండాలి. అంటే నీకు హృదయంలో దిగటానికి, హృదయంలో ప్రవేశించడానికి నీ నిజమైన ఇల్లు నీ హృదయమే. ఆ ఇంట్లోకి, నీ నిజమైన ఇంట్లోకి నువ్వు ప్రవేశించడానికి నీకు బరువు సరిపోవటం లేదు, తోకం సరిపోవటం లేదు. ఇంకేది నువ్వు అక్కడికి వెళ్తానని ప్రయత్నం చేసిన నీ అలవాట్లు, నీ వాసనలు, నీకు అర్థమవుతుంది మీ ఆలోచన విధానం అక్కడికి వెళ్ళినవటం లేదు. అక్కడికి ఈ జపధ్యానములు